జన్మదిన ఆయన నక్షత్రం పునర్వసు నక్షత్రం, పునర్వసు గడియల్లో జన్మించారు. వారం స్వామివారు గణపతి శాస్త్రి గారు స్కందావతారం అని చెప్పారు, స్కందుడి యొక్క అవతారం అని. ఈ రోజున మనం స్కందుడి యొక్క ఆవరణలోనే మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. స్కందమూర్తి రమణమూర్తి అని స్కందుడి యొక్క ఆవరణలోనే ఈ మీటింగ్ ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉంది. రమణుడు 1879 సంవత్సరంలో డిసెంబర్ నెల 30వ తేదీ రాత్రి 1 గంటకు ఆయన చెప్పింది. ఒకే వస్తువు గురించి చెప్పారు, జీవితం పొడుగునా కూడా. ఇంకా అందులో రాగి లేదు, రాగి సమస్య నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్, రాగి పట్టమనే లేదు. ఎవరెన్ని చెప్పినా ఒకే వస్తువు ఒకటే, ఆత్మ గురించి. దక్షిణాదిలో మదురాయి పట్టణం ఉంది, మీనాక్షి క్షేత్రం అది. ఆ మదురాయి పట్టణానికి 30 మైళ్ళు దూరంలో ఉన్న తిరుచుడి అనే గ్రామంలో జన్మించాడు. తిరుచుడి యొక్క దేవుడి పేరు భూమినాథేశ్వర స్వామి. ఆ రోజున స్వామిని ఊరేగించారు, ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. ఇప్పుడు కూడా మూల వెరాటి ఊరేగదు, ఈ ఉత్సవ విగ్రహం ఊరేగుతుంది. అలాగే మనం ఊరేగితే మన జీవులు ఊరేగేవాళ్ళు మనమే, ఆత్మే ఊరేగదు. ఈ ఉత్సవ విగ్రహాలని ఊరేగిస్తారు. అయితే ఉత్సవ విగ్రహానికి మూల విరాటికి తేడా ఏమీ లేదు, మూల విరాటి యొక్క ప్రతినిధి ఉత్సవ విగ్రహం. ఈ ఊరేగింపులు పల్లెటూళ్ళలో పట్టణవాసులు దేవుని ఊరేగిస్తారు పర్వదినాలు. ఎందుకంటే కొంతమంది గుళ్ళోకి వెళ్ళడానికి బద్దకిస్తారు, కొంతమంది గుళ్ళోకి వెళ్ళడానికి బద్దకిస్తారు. దేవుడే మన ఇంటికి వచ్చి కనిపిస్తారు. మనం దేవేశ్వరుడు దర్శనానికి వెళ్ళటం లేదు కదా, అంటే ఈ జీవుని ఏదో తరింపు చేయాలి, జీవుడికి ఒకసారి కనపడాలని ఆయన వచ్చి మన ఇంటికి వచ్చి మన గుమ్మాలకు వచ్చి కనిపిస్తాను. అది అక్కడ ఊరేగింపు యొక్క లక్ష్యం. ఉత్సవ విగ్రహం వేరు, మూల వెరైటీ వేరు కాదు. మూల వెరైటీ యొక్క ప్రతినిధే ఉత్సవ విగ్రహం, ఆయన వేరు ఈయన వేరు కాదు. అదేవిధంగా లోపల మనలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క ప్రతిబింబమే జీవుడు. అంటే జీవుడికి సేవ చేస్తే శివుడికి సేవ చేసినట్టే అన్నారు. మీరు మానవుడికి సేవ చేస్తే మాధవుడికి సేవ చేసినట్టే అన్నారు. ఇంకేత మాధవుడి యొక్క ప్రతినిధి మానవుడు. అసలు లోపల ఉన్నటువంటి మాధవ తత్వం మనకు అర్థమైతే, ఆత్మతత్వం మనకు అర్థమైతే మానవత్వాన్ని మనం నిలుచుకోగలం. మానవత్వం అంటే ఏంటో తెలుస్తుంది, ఆత్మతత్వం తెలిస్తే మనకి అప్పుడు మానవత్వాన్ని పెంచుకుంటాం. ఇది ఈ మానవత్వం అనేది పంచదార ఫ్యాక్టరీ నుంచి పంచదార వచ్చినట్టు, సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి సిమెంట్ వచ్చినట్టు కాదు. ఇది ఉత్పత్తి చేసేది కాదు, యంత్రంలో పెట్టి తయారు చేసేది కాదు. ఎట్లని రష్యలనని ఒక పాశ్చాత్య తత్వవేత్తన్నాడు ఆయన ఎండలంట. ఆయన గొప్ప తార్కికుడు. ఆయన ఏం చెప్పాడంటే ప్రతిదీ యంత్రంలో తయారు చేస్తాం కానీ మానవుడుకున్న విలువలు ఆదర్శాలు మటుకి మనం యంత్రంలో తయారు చేయాలి. సిమెంట్ కావాలంటే తయారు చేసుకోవచ్చు, పంచదార కావాలంటే తయారు చేసుకోవచ్చు, ఏదైనా మెషిన్లో తయారు చేయొచ్చు. కానీ ఈ మానవత్వానికి సంబంధించినటువంటి విలువల్ని మటుకి, ఆ వాల్యూస్ని మటుకి యాంత్రికం మనం చేయలేమని బెట్టన్ రెస్టర్ చెప్పాడు ఒక చోట. మనం సైన్స్ ఎంతో అభివృద్ధి అయింది, ఇప్పుడు టెక్నాలజీ ఎంతో అభివృద్ధి అయింది. ఈ రోజుల్లో కూడా ఈ వేదాంతం మాట్లాడని కొంతమంది అనుకోవచ్చు, ఎదురుగుండా అనకపోయినా మర్యాదకు లోటు వస్తుందని కొంతమంది మేధావులు అనుకోవచ్చు. ఒక పక్కన టెక్నాలజీ అభివృద్ధి అవుతుంది, సైన్స్ అభివృద్ధి అవుతుంది, చంద్రమండలానికి కృష్ణిస్తుంది పనిచేస్తున్నాడు, ఇంకా మీరు ఏదో పూర్వకాల మనిషి ఇక్కడ కృష్ణారామంతో కూర్చోటేంటి అని కొంతమంది అనుకోవచ్చు. సోదర మహర్షి గారా, అది చిన్న విషయం. మనం యంత్ర యుగంలో యాంత్రికంగా ఎంతో అభివృద్ధి చెందిన మాట లేదు, కానీ యంత్రం పెట్టి మన మనస్సులో ఉన్న లోపాన్ని, ఒక లోపాన్ని యంత్రం తీయగలదా? మన మనస్సులో ఉన్న లోపాలను కానీ, మన హృదయంలో ఉన్న బలహీనతను కానీ యంత్రం పెట్టి బయటికి లాగే యంత్రం ఇప్పుడు సృష్టిలో ఎక్కడైనా యంత్రం ఉందా? మీరు ఆలోచించండి, ప్రశాంతంగా ఆలోచించండి. మీ మనస్సులోనే ఏదో బాధ ఉందనుకోండి, మీ మనసులో ఏదో దుఃఖం ఉందనుకోండి, మీరు చేతితోటి తీసి బయటికి వేయలేని రాళ్ళు మీ హృదయంలో ఉన్నాయనుకోండి, ఆ రాళ్ళు తలంపుల రూపంలో మీకు దుఃఖాన్ని కలగజేస్తున్నాయనుకోండి, మీ హృదయంలో ఆ రాళ్ళని, ఈ ప్రాపంచానికి సంబంధించిన బరువుని, లేక బలహీనతను, లేదా మీకున్న కష్టాన్ని, మీ హృదయంలో ఉన్న బరువుని ఏదైనా యంత్రం పెట్టి మీరు బయటకు లాక్కోగలరా? అటువంటి యంత్రం ఎక్కడైనా సృష్టిలో ఉందా? మరి సైన్స్ అభివృద్ధి అయిపోయిందంటున్నారు కదా, నాలో ఉన్న బలహీనతను బయటికి లాగే యంత్రం ఎందుకు లేదు? లోపల ఉన్న బలహీనతలన్నీ కూడా, లోపల మనకు దుఃఖాన్ని తీసుకొచ్చే కష్టాలన్నీ కూడా బయటికి రావాలంటే శాశ్వత జీవితాన్ని, ఎటర్నల్ లైఫ్ని మనం అందుకోవాలంటే దానికి జ్ఞానం కావాలి. భగవంతుడు అందరి హృదయంలో నుండి ఆత్మరూపంలో ఉన్నాను అని చెప్పారు. నా హృదయంలో ఆత్మ ఉంది, ఆత్మని ఎందుకు తెలుసుకోవాలి నేను? ఈ జన్మలో కాకపోయినా మరొక జన్మలైనా, ఈ లోకంలో కాకపోయినా మరొక లోకంలోనైనా, నా హృదయంలో ప్రకాశిస్తున్న ఆత్మని నేను ప్రత్యక్షం చేసుకోలేకపోతే నాకు మోక్షం రాదు. ఆత్మను తెలుసుకోవటానికి అయితే ఈ మనస్సు సిద్ధంగా లేదు. ఈ మనస్సును సిద్ధం చేయటం కోసమే భజనలు, పూజలు, జపాలు, నామాలు వినటాలు, శ్రవణం చేయటం వంటి మైండ్ని ప్రిపేర్ చేయాలి, బుద్ధిని శుద్ధి చేయాలి. బుద్ధిని శుద్ధి చేస్తేనే కదా అంతర్ముఖం అవ్వదు. ఏమండి, నా హృదయంలో భగవంతుడు ఉన్నాడని చెబితే ఆ భగవంతుడు నా అనుభవంలో ఎందుకు లేడు అంటే, నేను ఆ తెలుసుకునే జ్ఞానం మాకు లేదు. అక్కడ వస్తువు ఉంది, ఆ వస్తువును గుర్తించే జ్ఞానం, దాన్ని గ్రహించే జ్ఞానం, దానికి తగినటువంటి బుద్ధి నాకు లేదు. వస్తువు ఉంది, దాన్ని తెలుసుకునే బుద్ధి లేదు. రమణస్వామి ఈ భూమి మీద అవతరించడానికి కారణం ఏమిటంటే, మన హృదయాల్లో ప్రత్యక్షంగా ప్రకాశిస్తున్నటువంటి ఆత్మని మన చేతికి అందేలాగా మనల్ని అంటే మానవ జాతిని తయారు చేయటం కోసం ఈ భూమి మీదకి అవతరించారు. మన స్వరూపమే మనకు అర్థమయ్యేలాగా చెప్పి మన స్వరూపాన్ని పొందింపజేయటం కోసం మన స్వరూపమే మనలోని నిజమైన ఆత్మని ఒక రూపాన్ని ధరించి బయటికి వచ్చింది. ఆ రూపానికి రమణ అని పేరు పెట్టాం. ఎందుచేత ఈ ఆత్మను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం? మాటలు చెప్పి మన మనసును లోపలికి పంపటం కోసం ఆ ఆత్మ ఒక రూపాన్ని ధరించి వస్తే ఆ రూపానికి రమణ అని పేరు పెట్టాం. ఈ భూమినాథ స్వామి ఆ గ్రామంలో ఊరేగి దేవాలయంలో ప్రవేశించే టైంలో ఈయన తల్ల గర్భంలోంచి బయటకు వచ్చాడు రమణ. ఆయన ఊరే లోపలికి వెళ్ళాడు, ఈయన తల్లి గర్భంలోంచి బయటకు వచ్చాడు. ఆయన కర్మజీవి కాదు, కారణ జన్ముడు. కృష్ణుడి యొక్క అవతారం, రాముడి యొక్క అవతారం, రమణుడి యొక్క అవతారం ఈ కర్మ చేయటం వల్ల వచ్చినటువంటి దేహాలు కాదు, అవి కారణ జన్ముడు. మనం చేసుకున్న పుణ్యాన్ని బట్టి పుణ్య కారణంగా సర్వేశ్వరుడు మనకు బహుమతిగా రమణస్వామి లాంటి మహాత్ముల్ని మనకు ప్రసాదించాడు. అది మన పుణ్యం యొక్క పంటది. ఈ రోజు మనం ఏం చేసుకుంటున్నాం? రమణస్వామి యొక్క పుట్టినరోజు చేసుకుంటున్నాం. అప్పుడు భగవాన్ మార్చి, ఇది కాదు అయ్యా పుట్టినరోజు అంటే, ఇది కాదు, ఈ శరీరం పుట్టినప్పుడు అది పుట్టినరోజు కాదు. మరి ఏది పుట్టినరోజు? ఈ శరీరం పుట్టింది, శరీరం మరణిస్తున్నది. ఈ శరీరం పుట్టినా, ఈ శరీరం మరణించినా, పుట్టికి మరణానికి అతీతంగా ఒక వస్తువు ఈ హృదయంలో ఉంది. దానికి పుట్టుక లేదు, దానికి మరణం లేదు, దానికి వికారం లేదు, ముసలదయ్యం లేదు. ఒక వస్తువు మరణం లేని వస్తువు అందరి హృదయాల్లోనే ఉన్నది, అది అందరిలోనూ ప్రకాశిస్తుంది. ఏ జన్మలో అయితే ఆ వస్తువును నువ్వు తెలుసుకుంటావో, నీ హృదయంలో ప్రకాశిస్తున్న వస్తువును ఏ రోజునైతే తెలుసుకుంటావో ఆ రోజే నిజమైన పుట్టినరోజు. ఇది పుట్టినరోజు కాదు, ఈ శరీరం పుట్టినరోజు పుట్టినరోజు కాదు. నీ హృదయంలో నిజమైన వస్తువు ఒకటి ఉంది, దానికి మరణం లేదు, దానికి జన్మ లేదు, దానికి వికారం లేదు. ఆ వస్తువుని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో ఆ తెలుసుకున్న రోజే మీరు నిజంగా పుట్టినరోజు. ఇటువంటి దేహాలు ఎన్ని వచ్చినాయో, ఎన్ని రాలిపోయినాయో, ఎన్ని శవాలు వచ్చినాయో, ఎన్ని శవాలను మోసాము. ఇందులో ఏ శరీరం నీది, ఏ శవం నీది, ఏ పుట్టినరోజు చేసుకుంటాం? ఇది కాదు పుట్టినరోజు అంటే. నీలో ఉన్న వస్తువుని, నీలో ఉన్న ఆత్మని, నీలో ఉన్న సత్యాన్ని తెలుసుకో. ఏ రోజునైతే నువ్వు తెలుసుకుంటావో అది మాత్రమే నీ పుట్టినరోజు. అందుకే కృష్ణుడు చెప్పాడు గీతలు, నేను పుట్టలేదు, పుట్టిన వాడి వలె కనిపిస్తున్నాడు. నేను పుట్టలేదు, నాకు జన్మ లేదు, జన్మించిన వాడి వలె కనిపిస్తున్నాను అన్నాడు. నా జన్మ రహస్యం ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి కూడా మోక్షం వస్తుందన్నాడు. భగవంతుడి యొక్క జన్మ అంటే ఏమిటో ఆ జన్మ రహస్యం తెలుసుకున్నవాడు కూడా మోక్షాన్ని పొందుతాడట. రమణస్వామి తల్లిదండ్రులకు మూడవ సంతానం. సామాన్యమైన కుటుంబం, పేదలు కాదు, ధనవంతులు కాదు. ఈ మధ్యన ఒక స్నేహితుడి దగ్గర నేను అన్నాను, నువ్వు పేదరకంలోనూ పుట్టావు, నువ్వు చాలా అభివృద్ధిలోకి వచ్చావు. అతను ఏమన్నాడంటే, నేను పేదరకంలో పుట్టినందుకు, పేద తల్లిదండ్రులకు పుట్టినందుకు నేనేం బాధపడటం లేదు. ధనవంతులింట్లో పుట్టింటే సర్వసాధారణంగా ధనవంతులకు వచ్చే గుణాలు కూడా నాకు కూడా వచ్చి ఉండును కదా అన్నాడు. నాలో ఏదైనా మంచి లక్షణాలు ఉన్నాయని మీరు అనుకుంటా అంటే అది నా పేద కుటుంబంలో పుట్టిన వల్ల వచ్చింది అని అనుకుంటున్నాను. ధనం వల్ల వచ్చే గర్వం కానీ, ధనం వల్ల వచ్చే అహంకారం కానీ, ఆ వల్లలోంచి నేను బయటపడ్డాను అన్నాడు. బళ్ళో నేర్చుకున్న పాఠాల కంటే, కాలేజీలో నేర్చుకున్న పాఠాల కంటే అతని పుట్టిన పేద కూటమునే అతనికి కొన్ని పాఠాలు నేర్పిందట. ఆ పాఠాలు నేర్చుకుని నేను గుణాలు సంపాదించాను, అందుచేత నేను ధనవంతుని ఇంట్లో పుట్టలేదని నాకు బాధ లేదు, బెండలేదు అన్నాడు. పైకి నేను పేదవాణ్ణని నీకు అనిపిస్తున్నట్టుకీ కూడా ఆ పేదరకం ఎంత మంచిని నేర్పిందో నాకు, నువ్వు చాలా బాధలు కూడా పడ్డావు అన్నాను. అవును మరి నేను మంచివాడని మీరు అంటున్నారు, ఎవరో కొంతమంది చెడ్డవాళ్ళు నా బాధ పెట్టారు. చెడ్డ ఉంది కాబట్టి నా మంచి నీకు తెలుస్తాను, కానీ చెడ్డ లేకపోతే నా మంచి నీకు ఎలా తెలుస్తుంది అంటే ఏంటి అయ్యో, ఉపనిషత్తుల మాటలు కూడా చాలటం లేదు నువ్వు చెప్పిన మాటలకి, సరస్వతే నీ ముఖం నుంచి బయటకు వస్తుంది అన్నాడు. చెడ్డ అనేది ఒకటి ఉంది కాబట్టి నా మంచి విలువ మీకు తెలుస్తుంది, కానీ చెడ్డ లేకపోతే మంచికి విలువ ఎలా తెలుస్తుంది. ఈ చెడు మంచి యొక్క గొప్పతనాన్ని చూపించడం కోసం చెడు కూడా ఉపయోగపడుతుంది ఒక రకంగా. అంటే చెడుని ఆదరించమని కాదు నేను చెప్పేది, మంచి యొక్క గొప్పతనాన్ని చూపించడం కోసం చెడు కూడా ఒక రకంగా సహకరిస్తాడు. రమణస్వామి మూడవ సంతానం, ఆయన చిన్నతనంలో బడిలోకి వెళ్ళేవాడు, యావరేజ్ స్టూడెంట్. రమణస్వామి ముత్తాతల్లో ఒకతను సన్యాసి అయ్యాడు, తాతగారులు ఒకతను సన్యాసి అయ్యాడు, రమణ మహర్షి గారి తండ్రి అన్నదమ్ముల్లో ఒకతను సన్యాసి, మూడు తరాల నుంచి ఒకటి సన్యాసి అవుతున్నాడు. అది రమణ మహర్షి కుటుంబం మీద ఉన్న శాపం అది. అది ఇప్పుడు ఆ కుటుంబంలో రమణుడు జన్మించాడు, ఆ శాపం వరం అయింది. సరసారంగా చిన్నప్పటి నుంచి రమణస్వాములు గుణం ఉండదు, భావగోప్యం ఉండేది ఆయన, ఏదైనా తలంకి వచ్చిన ఎక్స్ప్రెస్ చేసేవాడు కాదు. కొంతమంది అది ఇముడ్చుకుంటారు పరిస్థితులు, దానికి ఏం భావాలు వచ్చాయనుకుని గోప్యంగా హృదయంలో అట్టి పెట్టుకున్నవాడు. ఎదుట మనిషి మనం చెప్పిన మాటను అర్థం చేసుకుంటాడు, మనలో వాటా పంచుకుంటాడన్నప్పుడే ఎక్స్ప్రెస్ చేసేవాడు, కానీ లేక అలా మౌనంగా ఉండేవాడు, భావగోప్యం ఉంది. అందుకే ఈ చిన్నతనం నుంచి కూడా తన మనసులో ఏముందో అన్నదమ్ములకి తెలిసింది కాదు, తల్లిదండ్రులకి తెలిసింది కాదు. రమణస్వామి యొక్క కుటుంబానికి ఇష్టదైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి అంచేది వెంకటరామని పేరు పెట్టాడు. పేరు వెంకటేశ్వరం, పిలవటం వెంకటరామ. తండ్రి గారి చిన్నతనంలో పోయాడు. రమణస్వామి తండ్రి అడ్వకేట్, ఎవరో క్లయింట్లు కాగితాలు ఇంటిలో ఉంటే ఒకసారి సరదాకి ఆ కాగితాలను చింపేశాడు, చిట్టు కాగితాలను చింపేస్తే తండ్రి గారు వచ్చి కాగితాలన్నీ ఎవరు చింపేశారు, దస్తావేజులు అన్నాడు. అప్పుడు రమణస్వామి తల్లి చెప్పింది, మన వెంకటరామని చింపేశాడు తెలియక. రమణ మహర్షి యొక్క తండ్రి గారి పేరు సుందరమయ్య. అతనికి విపరీతమైనటువంటి కోపం ఉగ్రం వచ్చింది సుందరమయ్యకి. వీడికి అన్నం పెట్టకు, బట్టలు విడిపించాయి, తల దొరికించు, గోచి పెట్టు, ఇంటిలోంచి బయటకు గెంటు, ఏం మాటలని ఈశ్వరుడు అనిపిస్తున్నాడండి. వాడెవరు అంటానికి సుందరమయ్యారు, వాడు జీవుడే, లోపల పరమేశ్వరుడు అనిపిస్తున్నాడు, భవిష్యత్తు ఈయనకి జరగబోతాను, రెండు దెబ్బలు వేస్తుందో అలా అంటలేదు. భార్యతో ఏమంటున్నాడు, వీడికి అన్నం పెట్టకు, గూచి పెట్టి తల గొరిగించి అన్నం పెట్టడం మానేసి ఇంటిలోంచి బయటకు గెంటూ. ఈ మాటలు ఈనాడో రమణస్వామి ఇంటికాడ ఉండగా అంటే, తర్వాత భగవాన్ గారు మా తండ్రి గారి పెట్టిన శాపమే నేను ఇలా జీవితం పొడిగినా గోచి అయిపోయింది. నాక తండ్రి గారి పోయాక ఆయన పిన తండ్రి మధుర తీసుకొచ్చి చదువు చెప్పించాడు. ఆ మధుర హై స్కూల్లో చదువుతుంటే బహుశా 1895-96 ఆ ప్రాంతంలో 16 వయస్సులో ఉండగా ఒక రోజున ఇంటి దగ్గర మేడ మీద మేడ పైన గదిలో ఇలా పడుకుని ఉన్నాడు. ఆయన వచ్చిన కార్యం, ఆయన వచ్చిన మిషన్, ఆ పని ప్రారంభమవుతాను. చావు వచ్చి ఆయన మీద పడు, ఏమిటి మృత్యు వచ్చి మీద పడతావా నాకు, నేను చచ్చిపోతున్నాను ఏమిటి, నేను మరణిస్తున్నాను ఏమిటి, నాకు కాళ్ళు కట్టిలాగైపోతున్నాయి, చేతులు కట్టిలాగైపోతున్నాయి, పెదాలు బిగుసుకుపోతున్నాయి, శ్వాస ఆగిపోయింది, శవానికి ఏ లక్షణాలు వస్తున్నాయి, ఆ శరీరానికి కూడా అటువంటి లక్షణాలు వచ్చేసినాయి, ఇదే చచ్చిపోవటం అంటేనే నాకేం భయం వేయటం లేదే, పోనీ డాక్టర్ గారిని పిలవాలని నాకు అనిపించడం లేదు, శరీరం శవం అయిపోయింది, అయితే శరీరం శవం అయిపోయింది శరీరానికి నాకు ఏం సంబంధం కనిపించడం లేదే, ఈ శరీరాన్ని శ్మశానానికి తీసుకెళ్లి కాలుస్తారా, మరి ఈ శరీరానికి సంబంధం లేకుండా నేను అవుతుంది నాకు తెలుస్తుంది, ఈ శరీరానికి సంబంధం లేదే, ఈ శరీరానికి దానికి అనుమాత్రం కూడా సంబంధం లేదే, ఇదే మృత్యు అంటేనే, మృత్యు అంటే భయపడలేసరి కదా, ఈ శరీర భావనలోంచి దేహ భావనలోంచి విడిపోయి ఈ మృత్యువు నుంచి జన్మ నుంచి విడిపోయి ఈ జడం నుంచి జ్ఞానరహితమైన శరీరం నుంచి పూర్తిగా విడిపోయి తన స్వరూపమైనటువంటి పరబ్రహ్మాన్ని తెలుసుకున్నాడు. సృష్టిలో ఈ పద్ధతిలో జ్ఞానం వచ్చిన వాడు ఎవరు లేరు, ఈ సృష్టిలో ఈ పద్ధతిలో జ్ఞానం వచ్చిన వాడు ఎవరు లేరు అని లోపల వస్తువుని పరబ్రహ్మను తెలుసుకోవాలని కోరిక లేదు, దాని గురించి సాధన చేయలేదు, దాని గురించి చెవులతో శ్రవణ చేయలేదు, దాని గురించి పుస్తకాల్లో చదవలేదు, ఏమీ లేకుండా తాను 16 పరబ్రహ్మ స్వరూపాన్ని పొందాడు, పరబ్రహ్మ అనేది ఒకటి ఉందని తెలియకుండా చదవకుండా వినకుండా పరబ్రహ్మ స్వరూపాన్ని పొందిన వాడు. పూర్వ చరిత్ర చూసిన ఆధ్యాత్మిక జగత్తులో, ఆధ్యాత్మిక ఆకాశంలో ఒక రమణ స్వామి ఒక్కడు మాత్రమే. ఈ 16వ సంవత్సరంలో ఈ అనుభవం పొందాడు. కానీ మెకానికల్ గా వెళుతున్నాడు, వస్తున్నాడు, బండిలోకి వెళుతున్నాడు, వస్తున్నాడు. ఈ అనుభవం పొందక ముందే అతను అరుణాచలం యొక్క నామం విన్నాడు. అతను బండిలోకి వెళుతుంటే అతను బంధువు ఒకరు ఎదురు వచ్చాడు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారన్న తన బంధువుని అడిగాడు. నేను అరుణాచలానికి వస్తున్నాన్న బంధువు చెబితే, అరుణాచలమా, అరుణాచలమా అని ఆశ్చర్యంగా అడిగాడు ఆ బంధువు. ఆ ఊరి పేరు అరుణాచలం, అక్కడ కొండ పేరు అరుణాచలం, అక్కడ దేవుడి పేరు అరుణాచలం, అంతా అరుణాచలమే. ఆ ఊరు నుంచి నేను వస్తున్నాను. అది ఊరని నాకు తెలియదే. అరుణాచలం అంటే ఊరు అనుకోలేదు, అరుణాచలం అంటే కొండ అనుకోలేదు, అరుణాచలం అంటే నా హృదయంలో దేవుడే అనుకున్నాను. అది ఊరని నాకు తెలియదే. మీరు చెప్పేవారు మన ఆత్మని తెలుసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తాను. ఆయన ప్రయత్నం చేయకపోయినా ఆత్మ వచ్చి ఆయన వరించింది. మన ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఆయన ప్రయత్నం చేయకపోయినా ఆత్మ వచ్చి ఆయన వరించింది. సోదర మహాశయరా, మన అర్హత కనుక ఉంటే, యోగ్యత కనుక ఉంటే పరమేశ్వరుడు మనల్ని వచ్చి మనకు ఆ సింహాసనంలో కూర్చోబెట్టదు. ఆత్మసింహాసనం మనకి యోగ్యత లేకపోతే, అర్హత లేకపోతే, మనకు కోరిక ఉన్నప్పటికీ ఆత్మ మనల్ని వరించదు. ఆత్మ సామ్రాజ్యానికి మనం ఆధిపత్యం వహించకే. అసలు మనం డిజర్వ్ అయి ఉంటే, అర్హత కనుక మనం కలిగి ఉంటే, ఈశ్వరుడు ఆయన స్వరూపాన్ని మనకిస్తాడు. మన కనుక అర్హత లేకపోతే కోరుకున్నా కానీ ఈశ్వరుడు తన స్వరూపాన్ని ఇవ్వడు. రమణస్వామి ఈ ఆత్మానుభవం జరిగాక, ఆత్మలబ్ధి పొందాక, ఆత్మ సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాక, ఆత్మ సామ్రాజ్యానికి అధిపతి అయిన తర్వాత ఇలా ఒంటరిగా కూర్చుంటే, బళ్ళో పాఠాలు చదువుకోవడం కోసం ఇలా పుస్తకం ఓపెన్ చేసి చూసుకున్నప్పటికీ సమాధి వరించి వరించి ఆయన మీద గుచ్చిపడతాను. ఆయన పాపం చదువుకోవాలి ఉంది, కానీ సమాధి ఆ జ్ఞాన తేజస్సు, ఆ విశ్వాత్మ, ఆ విశ్వ ప్రకాశం ఆయన హృదయంలోకి గుంజుతుంది బాబు. మనం ఈ పుస్తకాలు చదువుకున్నాం కానీ ఈ మనస్సు అనే పుస్తకం చదవటం మనం నేర్చుకోలేదు. ఈ పుస్తకాలు చదవమంటే చదువుతాం. పరమేశ్వరుడు ఏ కార్యం నిమిత్తం శరీరాన్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చాడో ఆ పని అయితేరా. ఒక కారణం నిమిత్తం ఆ శరీరానికి లాక్కొచ్చాడు. ఇక్కడ దేవుడు లోపల ఉన్నాడు కాబట్టి దేవాలయం అంటున్నాం. అది ఒకటే దేవాలయం కాదు. మీరు ఈ దేహం ఉండగా మీరు దేవుణ్ణి తెలుసుకుంటే మీ దేహం దేవాలయం అవుతుంది. అదే దేవాలయం కాదు, మీ హృదయంలో ఉన్న దేవుణ్ణి మీరు తెలుసుకుంటే మీ దేహం కూడా దేవాలయం అవుతుంది. అయితే నాకు తెలుసుకోవాలన్నది దేవుణ్ణి, మీకు తెలుసుకోవాలన్నది మనం ఎవరూ తెలుసుకోలేకపోతాం. దెయ్యం అడ్డు వస్తా అంటే దేవుణ్ణి తెలుసుకోలేదు. దెయ్యం అడ్డు వస్తా అంటే దేవుణ్ణి ఎలా తెలుసుకుంటాం? నాకు దేవుణ్ణి తెలుసుకోవాలండి, కానీ నా అహంకారం అనే దెయ్యం నాకు అడ్డు వస్తుంది. అంటే ఈ దెయ్యం తప్పుకుంటేనే కానీ దేవుని తెలుసుకోవాలి. దెయ్యాలు దెయ్యాలు ఉన్నాయి, దెయ్యాలు బయట ఉన్నా లేదో, ప్రతి ఊళ్ళోనూ దెయ్యం ఉంది. బయట దెయ్యం ఉంటే ఒక అంటే దెయ్యం పోతన పోను. ఆ దెయ్యం వల్ల ప్రమాదం లేదు, లోపలే ఉంది దెయ్యం. ఆ దెయ్యం మనకు దారిస్తేనే కానీ దేవుడు తెలియదు. ఆ దెయ్యం ఎవరంటే ప్రతి వాళ్ళు ఉన్నటువంటి అహంకారమే, అజ్ఞానమే దెయ్యం. మనం ముందు దేవుని కాదు ప్రార్థించవలసి, ఈ దెయ్యాన్ని ప్రార్థించాలి. ఈ దెయ్యాన్ని ప్రార్థించి ఈ దెయ్యం యొక్క కడుపు కాళ్ళు పట్టుకుని ఈ దెయ్యాన్ని బతిమాలి. ఆ దెయ్యం పక్కకు తప్పుకుంటే ఈ దేవుడు కనిపిస్తాడు. కానీ ఈ దెయ్యం కనుక పక్కకు తప్పుకోకపోతే ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని గురువులను ఆశ్రయించినా, ఎంతమంది దేవతలను మనం ప్రార్థించినా మనకి దేవుడు తెలియబడడు, తెలియబడడు, తెలియబడడు. ఈ దెయ్యం ఆవహించి మనలో ఉండదు. ఈ దెయ్యం పిచ్చెక్కిస్తాం మనకి, దెయ్యం మనకి పిచ్చి పట్టిస్తాం. ఈ పిచ్చి నుంచి ఎవడో పడతాడు బయటికి. నా దెయ్యం నా రూపాన్ని నా నామాన్ని ఆరాధించుకునేది చేస్తాం. నా దెయ్యానికి నా రూపం అంటే ఇష్టం, నా నామం అంటే ఇష్టం. అంచేత ఆ పూర్వం మన పెద్దలు ఏం చేశారంటే ఇంకో నామాన్ని ఇంకో రూపాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. కృష్ణుడి రూపం, రాముడి రూపం. ఇంకేదంటే ఈ దెయ్యానికి ఆ రూపాన్ని చూపిస్తే, ఆ నామాన్ని చూపిస్తే ముందు ఈ రూపంలోంచి ఈ నామంలోంచి బయటకు వస్తున్నాను. మీకు అర్థమవుతుంది? ముందు ఈ దెయ్యం వచ్చి నా శరీరం ఇంకా కొన్ని షకళ్ళకి తల్లి కడుపులోంచి బయటకు వస్తున్నాడు. ముందు దెయ్యం రెడీగా ఉంది. తల్లి కడుపులోంచి బయటకు వచ్చాను, ఏడుస్తూ బయటకు వచ్చాను, మళ్ళీ ఏడుస్తూ చస్తాను. ఇంకా జీవితం పెరిగినా ఏడితే, 100 ఏళ్ళు బతికినా, 80 ఏళ్ళు బతికినా, 90 ఏళ్ళు బతికినా ఏడితే ఇంకే దెయ్యం పట్టుకుంటున్నాను. నేను తల్లి కడుపులోంచి బయటకు వచ్చాను, దెయ్యం రెడీగా ఉంది, బయట పడ్డాను, దెయ్యం పట్టుకున్నాను. మళ్ళీ శ్మశానానికి వెళ్ళే వరకు విడిచిపెట్టలేదు. అయితే పోనీ శ్మశానంలో విడిచిపెడుతున్నాడు, ఇది అక్కడ విడిచిపెట్టడం. ఇది ముసలి అయిపోయింది కాబట్టి దీన్ని వదిలేస్తాం. మన ఇంట్లో కూడా ఏం చేస్తారని ముసలిని వదిలేస్తాం. భగవద్గీత చదివితేనే, భగవాన్ మాట్లాడితేనే మీకు పుణ్యం వస్తుందని మీరు అనుకుంటున్నారు. కానీ ఎంతకంటే ఎక్కువ పుణ్యం వస్తుంది ఇంట్లో ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళని మీరు ఆరాధిస్తే. ఒకసారి ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు కంచి చోళారితో మాట్లాడుతుంటే నాకు మంత్రం ఏమన్నాడు ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు. వాళ్ళ అమ్మగారు చాలా ముసలవు. కంచి సోమగారు ఏమన్నారంటే, మీ అమ్మగారిని బాగా చూస్తున్నావా అని అడిగాడు. మీ అమ్మగారు బాగా ముసలవుడు కదా, మీ అమ్మగారిని బాగా చూస్తున్నావు కదా. ఏమంటే మా అమ్మగారిని నేను సరిగ్గా చూడటం లేదు, మాట్లాడటం లేదు కూడా. మాట్లాడి 16 సంవత్సరాలు అయింది, సరిగ్గా చూడటం లేదట, మాట్లాడి 16 సంవత్సరాలు అయింది. 16 లాంగ్ ఇయర్స్ అంటే మీ అమ్మగారితో మాట్లాడి 16 సంవత్సరాలు అయింది అంటున్నావు నువ్వు. పైగా నన్ను మంత్రం ఏమంటున్నావు? మీ అమ్మగారిని చూడని వాడు నువ్వు. నేను నీ తీర్థం మంత్రం ఇస్తే నీకు నేను గురువు అవుతాను, నన్ను ఏమి చూస్తాను నువ్వు అన్నాడు. అది కాదండి, ఇక ఆర్గ్యుమెంట్ ఎలా చదువుకున్న తెలివితేటలు ఊరికైపోవు. ఇది చదవండి, ఈ పుస్తకాల్లో చదివినంత చదువు అయింది, ఇది చదవండి. ఇది చదువు కాదు, ఇది విద్య కాదు. ఏది విద్య? నాలో ఉన్న నిజాన్ని తెలుసుకోవడానికి సహాయం చేసేదే విద్య. నాలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టేదే జ్ఞానం. నాలో ఉన్న అవిద్యను పోగొట్టేదే విద్య. కానీ ఇది విద్య కాదు, ఇది జ్ఞానం కాదు. అప్పుడు ఈ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు చదువుకుని తెలివితే అట్లా ఊరికే పోవు కదండి, బిఏ చదివాడు కదేనా. అప్పుడు ఏమన్నాడు, పోను మా అమ్మగారిని మీరు చెప్పినట్టు చూస్తానని అనవచ్చుండదు. మా అమ్మ మంచిది కాదండి, అందుచేత నేను మాట్లాడటం లేదు అన్నాడు. మీరు మా అమ్మని చూడమంటున్నారు కానీ మా అమ్మ మంచిది కాదు, అందుచేత మీరు మాట్లాడటం లేదు అన్నాడు. ఇక్కడ కనిపిస్తాం గారు ఏం చెప్పారంటే, భగవంతుడు తల్లిదండ్రులను చూడమని చెప్పాడు. తల్లి మంచిది అవ్వచ్చు, తండ్రి చెడ్డవాడు అవ్వచ్చు, అదంతా నీకు అనవసరం. భగవంతుడు చెప్పాడు కాబట్టి చూడు. నీ తల్లి చెడ్డదనుకో, నీ తండ్రి చెడ్డవాడనుకో, నీకు నష్టం ఏంటి? భగవంతుడు చెప్పాడు చూడమని, చూడండి. భగవంతుడు సంతోషిస్తాడు, నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. మనం ఏ పని అయితే భగవంతుడు చెప్పాడు కాబట్టి భగవంతుడు చెప్పినట్టుగా ఆ మాటను అర్థం చేసుకుని ఆ మాటను జీర్ణం చేసుకోవాలి. ఏదో చదువుకుని అది సరిగ్గా జీర్ణం చేసుకోకపోతే ఆ చదువుకున్న వాళ్ళందరూ పోట్ల గిత్తల కింద ఎరుగుతాడు. చదువు ఉంటుంది, అది వాళ్ళకు ఉపయోగపడదు, సమాజానికి ఉపయోగపడదు. అంటే ఈ అహంకారం అనే దెయ్యం మనల్ని పట్టుకోండి, శ్మశానంలో కూడా అది మనల్ని ముడిచిపెట్టదు. ఈ దెయ్యానికి ఓ రూపం కావాలి, రూపం లేకపోతే దెయ్యం ఉండదు. ఆ రూపం శరీరం ముసలిదైపోయింది కాబట్టి దీన్ని విడిచిపెట్టేసింది, మళ్ళీ కొత్త దేహాన్ని పట్టుకుంటుంది దెయ్యం. మళ్ళీ ఆ దేహాన్ని పట్టుకుని ఆ దేహంతో ప్రయాణం చేస్తుంది, అదే తిరిగి జన్మించడం. అంటే ఎవరి యొక్క అస్తిత్వం అయితే, ఎవరి యొక్క ఉనికి అయితే దేహానికే పరిమితమైందో, ఈ దేహమాత్రమే నేననుకుంటున్నాను, వాడికి తప్పనిసరిగా తిరిగి దేహం ఆత్మ భరిస్తుంది, ఆ శాంతిని పొందుతున్నాడు. లోకాతీతమైన, దేహాతీతమైన, ఇంద్రియాతీతమైన, శాస్త్రానికి అతీతమైనటువంటి, శాస్త్రం కూడా వర్ణించలేనటువంటి ఆ శాంతిని అనుభవిస్తున్నాడు రామ. అది మాటలతో చెప్పలేము, రచనలు చేసి చెప్పలేము, ఉపన్యాసాలు చెప్పి చెప్పలేము. అటువంటి శాంతిని అతను అనుభవిస్తున్నాడు. కళ్ళు మూతలు పడ్డాయి. అప్పుడు అన్నగారు అన్నాడు, ఇరా నీ పోటీ వాడికి, ఈశ్వరుడు ఎలా పలికిస్తున్నాడో చూడండి, ఇరా నీ పోటీ వాడికి. ఈ అరణ్యాల్లోనూ ఈ అడవుల్లోనూ ఉండాలి, కానీ ఇంటికాడు ఉండి చదువులు ఎందుకురా నీకు? నువ్వు యోగిగా కనిపిస్తున్నావు, నీ పోటీ వాడికి ఇంటికాడ పని ఏముంది, ఏ అరణ్యాలకు వెళ్ళరాదా అన్నాడు. ఇతను ఇంటికన్నాడు చదువుకోవటం లేదని కోపంతో అన్నాడు. నిజమే, నా పోటీ వాడికి ఇంటితో పనే ఉంది అనే తలంపు అతనికి కలిగింది. ఎక్కడికి వెళ్ళాలి అన్నగారు? ఏమన్నా నీకు ఇంటిలో పని ఏముంది అన్నాడు. నిజమే, నాకు ఇంట్లో పనేముంది, హృదయం నుంచి వచ్చింది. ఇదే మీరు ఇక్కడ గమనించండి, అది ఎక్కడికి వెళ్ళాలి? ఏ అరణ్యాలకైనా పోరాలిగా, అరణ్యానికి పోనంటున్నాడు అన్నగారు. కానీ తను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని ఎప్పుడైతే ప్రశ్న వచ్చిందో, ఆ ప్రశ్నకి సమాధానంగా హృదయం యొక్క లోతుల్లోంచి, హృదయం యొక్క లోయల్లోంచి, లోపల ఎక్కడో అక్కడి నుంచి ఒక్కసారి పెళ్ళిపుకినట్టు అరుణాచలం 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 లోపల నుంచి సమాధానం. ఒకసారి రమణస్వామి మిత్రుడు, చిన్నప్పుడు చదువుకున్న స్నేహితుడు, ఒకే మంచం మీద పడుకున్నటువంటి ఆప్యాయతం గల స్నేహితుడు, ఇరే ఇదేం కట్రామం, నువ్వు నేనంత స్నేహంగా ఉండేవాళ్ళనే, నువ్వు నేను ఎంతో ఆప్యాయంగా ఉండేవాళ్ళనే, కనీసం నువ్వు మధుర నుంచి తిరుణమలై వచ్చే టైములో ఎంత స్నేహంగా ఉన్న నాకు ఒక్క మాట అయినా చెప్పకూడదా అన్నట్టు. మధురై నుంచి తిరువన్నామలై వచ్చే ముందు నేనేం ప్లాన్ వేసుకోలేదు, అసలు నాకే తెలియదు నేను వస్తున్నానన్న సంగతి నాకే తెలియదు. నాకే తెలియనప్పుడు నేను వెళుతున్నాను, నీకు ఎలా చెబుతాను? తిరువన్నామలై బయలుదేరాడు. సరే, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈశ్వరు యొక్క ప్రేరణ చూడండి. మనం ఏమిటి అనుకుంటాం, ఉన్నది ఒకటే వస్తువు అండి, అదే పలికిస్తూ ఉంటుంది అందరి చేత. మీరు నన్ను ఏదైనా కష్టమైన మాట అంటారనుకోండి, మీరు అనే మాట మీ లోపల ఉన్న ఈశ్వరుడికి తెలియకున్న మాట వస్తుంది? ఆయన సర్వజ్ఞుడు కదా, సర్వసాక్షి కదా, ఆయనకి తెలియకుండా మీకు తలంపు వస్తాను అసలు. అంటే ఏంటి, నాలో మాకు వాసన బయటకు గెంటేయటం కోసం మిమ్మల్ని ఎదురుగుండా పెట్టి ఈశ్వరుడే మీ చేత ఆ మాట అనిపిస్తున్నాడు, అది నాకు తెలియదు, మీ మీద నాకు కోపం వస్తాను. ఇది అర్థం కావాలి, ఇది సైన్స్. అసలు ఈ సైన్స్ అర్థం చేసుకోవడం చాలా కష్టం. మీరు నన్ను ఏదైనా కష్టమైన మాట అన్నారనుకోండి,
అది అనిపించేవాడు మునిసిపోయాడే. అంటే అమ్మగారికి ఎంత జ్ఞానం ఎక్కువ ఉంది. ఇంకా మామూలుగా అన్నాడు ఆ మాట ఏంటంటుంటే అందుకుంది. ఆ దేహం ఇంటి దగ్గర ఉండటానికి ఇంకా అవకాశం లేదు. నేను అబద్ధం చెప్పానప్పుడు తిరువన్నమాలకి ప్రయాణం అయ్యాను, కాలేజీకి వెళ్తున్నానని చెప్పాను. అప్పుడు కాలేజీకి వెళ్తున్నానని చెప్పిన వెంటనే నేను కాలేజీలో జీతం కట్టలేదు, పలానా చోట 5 రూపాయలు ఉన్నాయి, 5 రూపాయలు పట్టుకెళ్ళి జీతం కట్టు అని అమ్మగారు అన్నారు. అప్పుడు అంటున్నాను నా ప్రయాణం కూడా ఇంట్లో డబ్బు సిద్ధం చేస్తున్నాడు. సరే రమణస్వామి 5 రూపాయలు తీసుకున్నాడు. బహు జాగ్రత్త మనిషి. ఓహో మనకి 3 రూపాయలు టికెట్ సరిపోతాయి అనుకున్నాడు. తిరువన్నమల వెళ్ళటానికి 2 రూపాయలు అక్కడ వదిలేశాడు. ఒక ఉత్తరం రాశాడు అక్కడ. ఇది ఇది అంటే ఏంటండి? ఇది మనం నేనంటాం. ఆయన అంటే ఇది ఇది అంటే చెయ్యడం. ఇది నేనంలేదు. ఒక మంచి కార్యం చేయటానికి బయలుదేరి వెళతాను. ఈ శరీరం కోసం వీటికి మీరు డబ్బులు ఖర్చు పెట్టకండి, రూపాయలు ఖర్చు పెట్టకండి అని ఇట్లు అని అన్నాడు. చిన్న సంతకం ఏం పెట్టాలో తెలియలేదు. ఆ సంతకం పెట్టివాడు చచ్చిపోయాడు. సర్వసాయని అనుకుంటారు అరుణాచలం వచ్చాక తపస్సు చేశాక ఆత్మను తెలుసుకున్నాడు. ఇంటి దగ్గర ఉండగానే ఆత్మను తెలుసుకున్నాడు. ఆయన ఇంటి దగ్గర ఉండగానే ఋషి అయ్యాడు. ఇంటి దగ్గర ఉండగానే జ్ఞానం పొందాడు. ఇంటి దగ్గర ఉండగానే మోక్ష సామ్రాజ్యానికి అధిపతయ్యాడు. అయితే దేహం మానవ జాతికి లోకానికి సందేశం ఇవ్వటం కోసం అరుణాచల క్షేత్రాన్ని తీసుకొచ్చాడు ఈశ్వరుడు. నాకు పేరే ఉంది, మీరందరూ రమణ మహర్షి అంటున్నారు, కానీ నాకు పేరు ఎక్కడుంది? కానీ శరీరానికి రూపం ఉంది, శరీరానికి పేరుంది, కానీ ఆత్మకు పేరే ఉంది, ఆత్మకు రూపమే ఉంది. ఇంటికాడ బయలుదేరాడు. మదురై స్టేషన్కి వచ్చాడు. 12 గంటలకి ట్రైన్ అయితే నేను రావటం 1 గంటకు వస్తే గంటన్నర లేటుగా ట్రైన్ వచ్చింది. అప్పుడు తిరువన్నమల రైల్వే స్టేషన్ ఉందా ఆయనకి తెలియదు. ఎక్కడికి? దిండివనానికి టికెట్ కొన్నాడు. దిండివనం ప్రయాణం తిరువన్నమలకి టికెట్ కొన్నాడు. దిండివనానికి రైల్వే కూర్చున్నాడు. ఈశ్వరుడు లోపల చూస్తేనే ఉన్నాడు. తప్పు టికెట్ కొన్నాడు ఇతను. అప్పుడు ఈశ్వరుడు రూపం ధరించి వచ్చాడు. ఈ సోదర మహాశయరా, ఈశ్వరుడికి రూపం లేదు, ఒక పని నిమిత్తం రూపం ధరిస్తాడంతే. భగవంతుడికి రూపం లేదు, భగవంతుడికి పేరు లేదు. రూపం లేని దేవుణ్ణి, పేరు లేని దేవుణ్ణి మనం అర్థం చేసుకోలేము కాబట్టి, మన బుద్ధికి అందదు కాబట్టి, మన కోసం ఒక రూపాన్ని ధరించాల్సి వస్తే ఆయన గౌరవించడం లేదు కదా. అగౌరవపరిచి నానా మాటలని రాళ్ళిచ్చి కొడుతున్నాం. అది మానవ జాతి యొక్క చరిత్ర. శ్రీ అరవింద ఘోషో మాట చెప్పాడు, అవతార పురుషులు అంటారు వాళ్ళు ఈ మనుషులందరూ అవ్వక్కర్లేదు, ఋషులు అంటారు వాళ్ళు ఈ మనుషులందరూ అవ్వక్కర్లేదు. కానీ ఒక ఋషిని, ఒక జ్ఞానిని, ఒక అవతార పురుషుని, ఒక యోగిని గౌరవించే శక్తి కూడా మనుషులు కోల్పోయారు అన్నాడు శ్రీ అరవింద ఘోష. అంటే దాన్ని బట్టి ఎటువంటి స్టాండర్డ్లో మనం ఉన్నామో అర్థం చేసుకోవాలి. అసలు జ్ఞానం యొక్క విలువ తెలియకుండా, జ్ఞానం యొక్క బరువు తెలియకుండా, జ్ఞానం యొక్క ప్రకాశం తెలియకుండా, జ్ఞానం వల్ల వచ్చే కాంతి తెలియకుండా జ్ఞానం కోసం ఎవరు ప్రయత్నం చేస్తారు? జ్ఞానం విలువ నాకు తెలుసుంటే జ్ఞానాన్ని సంపాదించాలని కొంత ప్రయత్నం చేస్తాను. జ్ఞానం విలువే నాకు తెలియనప్పుడు, జ్ఞానం యొక్క బరువే నాకు తెలియనప్పుడు జ్ఞానం కోసం ఎలా ప్రయత్నం చేస్తాను? సోదర మహాశైలరా, మీరు జ్ఞానం సంపాదించాలనే కాంక్ష, ఆకాంక్ష, ఆదర్శం మీ హృదయంలో ఎవరికైనా ఉంటే ఈశ్వర అనుగ్రహం మీలో ఉన్నట్టే. మీరు ఎవరిని రుజువు ఎక్కండి. జ్ఞానాన్ని పొందాలి, జ్ఞానం కోసం జీవించాలి, జ్ఞానం కోసం మరణించాలి అనేటువంటి వేదన మీ హృదయాంతరాల్లోంచి, మనస్సు యొక్క అడుగు పొరల్లోంచి మనస్సును చీల్చుకుని, ఆ పొరలను చీల్చుకుని జ్ఞానాన్ని పొందాలంటే కాంక్ష మీ హృదయంలోంచి బయటకు తన్నుకుంటూ బయటకు మీలో ఎవరికైనా వస్తుంటే, మీ మీద ఈశ్వరు యొక్క అనుగ్రహం ఉంటేనే ఆ కాంక్ష వస్తుంది. కానీ లేకపోతే రాదు, రాదు, రాదు. ఇది మీలో ఎవరికైనా కాంక్ష ఉందా? నాకు ఓపెన్గా మీరెవరూ చెప్పక్కర్లేదు. మీ హృదయంలో ఆ జ్ఞానం పట్ల తిప్పస్త, ఆ తపన మీ హృదయంలో కనుక ఉంటే మీ హృదయంలో మీ మీద, మీ శిరస్సు మీద ఈశ్వరుడు యొక్క కరుణ, ఈశ్వరుడు యొక్క ప్రేమ, ఈశ్వరుడు యొక్క వాత్సల్యం, ఈశ్వరుడు యొక్క దయ మీ శిరస్సు మీద తాండవిస్తున్నట్టు లెక్క, అది గుర్తు. మీకు ఆ కాంక్ష ఉందా? మీకు ఆవేదన ఉందా? ఆ ఆశయం ఉందా? ఆ కోరిక ఉందా? ఇంట్లో ఎంతవరకు ఉందని మీ దగ్గర ఉన్న కొలబద్దలతో మీరు కొలుచుకోండి. పుణ్యం చేయండి, పుణ్యం చేయండి, పాపం చెయ్యకండి అని పెద్దలందరూ చెబుతున్నారు. ఎందుకు పుణ్యం చేయాలి? పుణ్యం వల్ల మోక్షం వచ్చేస్తుందా? పుణ్యం వల్ల జ్ఞానం వచ్చేస్తుందా? కాదు. పుణ్యం చేస్తూ చేస్తూ ఇలా కొన్ని జన్మల ఖర్చు పెడితే ఈ మీరు చేసిన పుణ్యం వల్ల జ్ఞానం సంపాదించాలనే కోరిక పొడుతుందని పుణ్యం చేయమన్నారు. ప్రతి తలంపని ఈశ్వరుడు చూస్తున్నాడు, ప్రతి మాటను ఈశ్వరుడు వింటున్నాడు, ప్రతి పనిని ఈశ్వరుడు చూస్తున్నాడు అనే భావన కనుక మన హృదయంలో బాగా స్థిరంగా ఉంటే చెడ్డ ఎవరు చేస్తాడు? మనం చేసే ప్రతి పనిని ఈశ్వరుడు చూస్తున్నాడు, మనకు వచ్చే ప్రతి తలంపుని ఈశ్వరుడు చూస్తున్నాడు అనే భావనే కనుక మనకు ఉంటే చెడు తలంపులు మన బుర్రలోకి వస్తాయి. రమణస్వామి ట్రైన్లో కూర్చున్నాడు, ఇలా కళ్ళు మూసుకుంటున్నాడు, కళ్ళు తెరుస్తున్నాడు. ఈశ్వరుడు ఒక ముసలవాడి రూపంలో అక్కడికి వచ్చాడు. ఇంచేతండి అక్కడ కర్తృత్వం లేదు. ఒక చిన్న రహస్యం మీ హృదయంలో దాచుకోండి. జ్ఞాని పని చేస్తాడు, కానీ నేను పని చేస్తున్నాననే సంకల్పం అక్కడ ఉండదు. అహంకారం ఎవరులైతే అణిగిపోయిందో, అహంకారం ఎవరులైతే కాలి గూడిదైపోయిందో, అహంకారం ఎవరులైతే వీడితో సహా కింద పడిపోయిందో, అక్కడ సంకల్పించే నేను అక్కడ ఉండడు. సంకల్పించే నేను లేనప్పుడు నేను పని చేస్తున్నానని భావన వాడుకుండదు. అంటే కృష్ణుడు పనిచేసినా, రాముడు పనిచేసినా, యేసు పనిచేసినా, రమణస్వామి పనిచేసినా, చూసేవాళ్ళకి పని చేస్తున్నారని మనకు అనిపిస్తుంది, కానీ నేను పని చేస్తున్నాను వాళ్ళకు అనిపించదు. నేను చెబుతున్న ఈ మాట నాకు అర్థం కావాలన్నా, నీకు అర్థం కావాలన్నా, కనీసం అర్థం అవటం కోసం ఇంక ఎన్ని జన్మలు పడుతుంది? ఇది నోటి మాట నేను చెబుతున్నాను. ఈ మాట నా బుర్ర అందుకోవటం కోసం, నా బ్రెయిన్, నా మెదడు అందుకోవటం కోసం మీరు వింటున్నారు. కానీ ఈ స్టేట్ని, ఈ స్థితిని, ఈ అవస్థని అందుకోవటం కోసం మనకి ఇంక ఎన్ని జన్మలు పడతాయి, ఎన్ని నియములు ఇయ్యాలి, ఈ ఒక్క మాట అర్థం చేసుకోవటం. ఈ లోకం నేను మానవ రూపం ధరించి వస్తే ఈ లోకం నన్ను అగౌరవిస్తున్నాడు భగవంతుడు వాసుడు. భక్తికి ఎక్కువ మనస్సుతో సంబంధం ఉండాలి, శరీరం సంబంధం కాదు, దీనికి మనస్సుతో ఎక్కువ సంబంధం ఉండాలి. మనస్సుతో మన ఈశ్వరుతో సంబంధం పెట్టుకుంటే మనస్సు పవిత్రమవుతుంది, పవిత్రమైన మనస్సు కానీ అంతర్ముఖం అవుతుంది. వేలాది జన్మల నుంచి లక్షలాది జన్మల నుంచి మన మనస్సు ఇంద్రియాల ద్వారా బయటికి వచ్చి, ప్రతి జన్మలోని ప్రతి దేహంలోని మన మనస్సు ఇంద్రియాల ద్వారా బయటికి వచ్చి ఈ లోకాల్లోని విషయాలను గ్రహించి లోకం యొక్క సుఖాలను మరిగి లోకంలో అంతస్తుల కోసం పాకులాడుతూ, లోకంలో ఉన్న సుఖాల కోసం, లోకంలో ఉన్న భోగాల కోసం వెంపర్లాడుతూ, జన్మ జన్మల నుంచి ఈ మనస్సు ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చి ప్రకృతిలోకి తిరగటానికి అలవాటు పడిన ఈ మనస్స ఆత్మను తెలుసుకో. ఈ మనస్స లోపలను ఈశ్వరుని గ్రహించి మరణిస్తానంటే భయం ఎందుకు మనకి? మళ్ళీ సింగరిష్టం కనిపిస్తుందో కనిపించదో భగవాన్ చెప్పాడు. ఎందుకు మరణం అంటే నీకు భయం వేస్తాను? రేపు పగలకి, ఈ రోజున పగలకి, రాత్రి మనం నిద్రపోయే నిద్ర ఎటువంటిదో, రాబోయే జన్మకి, ఇప్పుడున్న జన్మకి చావు వచ్చే ఉండదండి. మీరు నిద్రపోవటానికి ఎవరికైనా భయం వేస్తుందా? మీరు నిద్రపోవటానికి మీకు ఎవరికి భయం లేనప్పుడు చావు అంటే మీకు భయం ఎందుకు? మీకు నిద్ర అంటే భయం లేనప్పుడు ఇంకా చావు అంటే ఎవరికి భయం ఎందుకు? నిద్ర ఎటువంటిదో చావు అంటుంది. రమణ స్వామి అన్నాడు, మహా నేను మదురై నుంచి తిరువన్నమాలయ ప్రయాణం లేనప్పుడు, గోదావరికి వరద వచ్చినప్పుడు ఒక గద్దె పడక ఎంత వేగంగా కొట్టి కడుతుందో అంత వేగంగా నా దేహం మదురై నుంచి తిరువన్నమాలయ కొట్టుకొచ్చిందన్నాడు రమణ స్వామి. తన గురించి తను ఆలోచించుకోవడం మానేశ్వరుడు రమణ స్వామి. ఆలోచించి వాడు పడిపోయాడు. అప్పుడు ఈశ్వర దేహాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఎందుకు స్వాధీనం చేసుకున్నాడు? భవిష్యత్తులో ఆ నోటి ద్వారా ఈశ్వరు యొక్క వాణి మనకి ఆయన శరీరాన్ని స్వాధీనం చేసుకుని, ఆయన వాక్యను స్వాధీనం చేసుకుని, ఆ నోటిని స్వాధీనం చేసుకుని, ఆయన నోటి ద్వారా ఈశ్వర వాణి మానవ జాతికి అందజీవితం కోసం ఈశ్వరుడు పలికిస్తున్నాడు. ఆ పలుకుని పరమేశ్వరుడు మానవ రూపం ధరించి పక్కన కూర్చున్నాడు. ఈ ఊరికి అలా కూర్చున్నాడు. ఈశ్వరుడు పరమేశ్వరుడు రూపంలో వచ్చి ఎక్కడికి వెళుతున్నావు అబ్బాయి? నేను అరుణాచలం వెళుతున్నాను. నేను అరుణాచలం వెళుతున్నానని చెప్పాడు ఊరికి వచ్చింది కదా. టిక్కెట్ ఎక్కడ కొన్నావు? నేను జిండివనాన్ని కొన్నాను. మరి తిరువన్నమలేదు రైల్వే స్టేషన్ ఉంది, రైల్వే స్టేషన్ సంగతి కూడా మీకు తెలియదా? అది ఇందుపురంలో దిగాలని మీకు తెలియదా? నాకు తెలియదండి, నేను తిరువన్నమలే వస్తున్నాను. ఒక గంట అయిన తర్వాత మళ్ళీ కళ్ళు తిరిగి చూసేట అక్కడ మనుషులు అతనికి దారి చూపించి గైడెన్స్ ఇచ్చి వెళ్ళిపోయారు. అసలు మన హృదయంలో కనుక నిజాయితీ ఉంటే, మన సాధనలో నిజాయితీ ఉంటే, పరమేశ్వరుని తెలుసుకోవాలనే కాంక్ష నటన కాకుండా ఆ కాంక్షలో కనుక నిజాయితీ ఉంటే, పరమేశ్వరుడు అడుగడిచి కూడా మనకు దారి చూపిస్తేనే ఉంటాడు. ఎవరికైతే కపటం లేదో వాడికి అడుగడుక్కి ఈశ్వరుడు యొక్క సహాయం గోచరిస్తున్నాడు. సోదర మహాశయ గారా, మనకు వచ్చే ప్రతి తలంపుని మన హృదయం రికార్డు చేసి ఉంచి, రికార్డు చేసి ఉంచి, ఫలానా జన్మలో ఫలానా తలంపు నీకు వచ్చింది, దీనికి సమాధానం ఏమి చెబుతావు? ఇది వర్తం తలపున్న మటుకు ఏ జీవుడికి మోక్షం కాదు. ఇల్లిపురంలో దిగాడు, ఇల్లిపురం జంక్షన్ లో దిగాడు, అక్కడ ఆకలి వేసింది, ఒక హోటల్కి వెళ్ళాడు, భోజనం చేశాడు, అన్నం ఖరీదు ఎంత అంటే 10 డబ్బులు అన్నాడు. మరి నీ దగ్గర డబ్బులు అన్నాయంటే నా దగ్గర బేడ ఉన్నాడు, ఆ బేడ కూడా ఎందుకే బేడ పుచ్చుకుని వెళ్ళిపోన్నాడు. ఆ బేడ పుచ్చుకున్నాడు, ఆ టికెట్ కొన్నాడు, కొంత దూరం వెళ్ళాడు, అక్కడ కొన్ని దూరం నడక ప్రారంభించాడు. ఇంకా తిరువన్నమలై కొంత దూరం ఉంది. ఆ డబ్బుల కోసం అతనికి చెవులు పోగులు ఉన్నాయి, ఈ బంగారు పోగులు చెవులకి. ఒక భాగవతారు ఇంటికాడ ఈ బంగారం తాకట్టు పెట్టాడు. 1896 సెప్టెంబర్ 1వ తేదీన తిరువన్నమలై స్టేషన్ లో పొద్దున దిగారు. స్టేషన్ రైల్వే స్టేషన్ లో దిగి పరుగు పరుగున పరుగు పరుగున అరుణాచలేశ్వరుడు యొక్క ఆలయంలోకి వచ్చాడు. ఆ రోజున తలుపులన్నీ తెరిచున్నాయి, అక్కడ పూజారులు కూడా ఇక పని ఉండాలి బయటికి తప్పుకున్నారు.
అప్పా
నువ్వు రమ్మంటే నేను ఇక్కడికి వచ్చాను, నీ ఆజ్ఞ అనుసరించి ఇక్కడికి వచ్చాను అని రమణస్వామి చెప్పారు. అప్ప నాకు మోక్షాన్ని ప్రసాదించు, నాకు జ్ఞానాన్ని ప్రసాదించనివే అనలేదు, నువ్వు రమ్మంటేనే నేను ఇక్కడికి వచ్చాను, నువ్వు పిలిస్తే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి బయటికి వచ్చేసాను. రమణస్వామి పుట్టిన క్షేత్రం శివక్షేత్రం, రమణస్వామికి జ్ఞానం కలిగిన క్షేత్రం శివక్షేత్రం, రమణస్వామి తన సందేశాన్ని ఇచ్చిన క్షేత్రం శివక్షేత్రం. శివస్వరూపం అంటే ఆత్మస్వరూపం. చిన్నప్పటి నుంచి ఈశ్వరుడి పట్ల అతనికి తండ్రి భావన, నేను నీకు అర్థమవుతున్నాను అని తనను తాను నివేదించుకున్నాను, నివేదించుకుని బయటకు వచ్చేశాడు. మళ్ళీ తన జీవితుడు ఇప్పుడు ఆలయంలోకి వెళ్ళి తర్వాత వెయ్యి స్తంభాల మంటపం అనే ఇప్పుడు మంటపం ఉంది, అక్కడ ప్రారంభించాడు. మౌనంగా కూర్చున్నాడు, సర్వసాధారణంగా తపస్సు చేశాడు తపస్సు చేశాడని చెబుతారు, ఇప్పుడు మాట పడుతుంది. దాని త్యాగరాజు అన్నాడు, ఆ జన్మ దుర్విషయ రహితునకు జపమేలా తపమేలా. త్యాగరాజు అన్న మాటలండి, ఆ జన్మ దుర్విషయ రహితునకు రాగం ఎలా ఉంటుందో, ద్వేషం ఎలా ఉంటుందో, కామం ఎలా ఉంటుందో, క్రోధం ఎలా ఉంటుందో, అలా పుట్టుకతోటినే చెడు ఎలా ఉంటుందో తెలియని వాడికి, ఈ పుట్టుకతోటే ద్వైత బుద్ధి లేని వాడికి, పుట్టుకతోటే తెలియని వాడికి జపం ఎందుకు తపం ఎందుకు రామ? దేన్ని పొందిన తర్వాత ఇంకా తెలుసుకోవలసింది లేదు, దేన్ని పొందిన తర్వాత ఇంకా సాధించవలసింది ఏమీ లేదు, దేన్ని పొందిన తర్వాత దీనితోటి సమానమైంది కానీ దీనికి మించింది కానీ ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ లేదని తెలుస్తుందో అదే ఆత్మ. వస్తువు లభ్యమైంది, ఆత్మ లభ్యమైంది, పొందవలసిందేదో పొందాడు, ఇంకా సాధించవలసింది తనకి ఏమీ లేదు. ప్రపంచంలో ఏ సంఘటన చెల్లింపజేయలేదు ఆ వస్తువుని దర్శించిన వాడికి, ఆ వస్తువు అక్కడ లభ్యమైంది అని. జ్ఞాని జ్ఞానం అంటే చంటిపిల్లవాడు మనస్సు ఎలా ఉంటుందో జ్ఞాని మనస్సు అలా ఉంటుంది. చంటిపిల్లవాడు మనస్సు ఎలా ఉంటుంది, మీరికి ఆ జరుగుతున్న సంఘటన జరుగుతుందని చెప్పి ఆసక్తిగా చూస్తారు, ఆ సంఘటన జరిగిపోయింది అనుకున్న తర్వాత దాని ప్రభావం ఇది గుర్రం అది ఏముండదు. జ్ఞాని యొక్క హృదయం, జ్ఞాని యొక్క ప్రభావం అలా ఉంటుంది. అంటే జ్ఞానికి ఎప్పుడైనా కోపం వచ్చినట్టు కనిపించినా అది నీటి మీద డ్యూటెంట్. చంటి పిల్లవాడు హృదయం ఎలా ఉంటుందో జ్ఞాని హృదయం ఎలా ఉంటుంది. అయితే చంటి పిల్లవాడు హృదయంలో అహంకారం అనిది ఉంటుంది, దాపుకుని ఉంటుంది, జ్ఞాని హృదయంలో కాలిపోయి ఉంటుంది. అది తేడా మనస్సు మటుకు చంటి పిల్లవాడు మనస్సులాగే ఉంటుంది. అరుణాచల క్షేత్రానికి శేషాద్రి స్వామి చంద్రుడు, రమణ మహర్షి సూర్యుడు. అక్కడ నుండి పిల్లకాయలు వచ్చి రాళ్ళు పెట్టి కొట్టేవారు. ఈ శేషాద్రి స్వామి ఈ పిల్లలను తరుగుతూ ఉండేవాడు, ఆయన కొట్టకుండా. ఆయన పాతాళ గుహను ఒకటి గుహలు, ఆ గుహలో చాలా కాలం తన శరీరాన్ని మర్చిపోయి ఉన్నాడు. అక్కడ కింద భాగం అంతా కూడా శరీరంలో కింద భాగం అన్ని కూడా పురిగిపోతుంది. పిల్లలు అల్లరి చేస్తున్నారు కాబట్టి, పిల్లలు అక్కడ గొడవ చేస్తున్నారు కాబట్టి ఉద్దండి నాయనారనే మొట్టమొదటి భక్తుడు తిరువన్నమలై దేవాలయంలోంచి ఈయన్ని తీసుకొచ్చి గురుమూర్తంలో తీసుకొచ్చి ప్రవేశపెట్టాడు. ఉద్దండ నాయనారనే భక్తుడు గురుమూర్తంలో 19 నెలలు ఉన్నాడు రమణస్వామి. గురుమూర్తంలో ఉండగానే పళనిస్వామి వచ్చి సేవ మొదలు పెట్టాడు. పళనిస్వామి విఘ్నేశ్వరుడికి భక్తుడు. ఒకసారి విఘ్నేశ్వరుడికి పూజ చేస్తున్నాడు, ఎవరో అన్నారు, ఏమయ్యా నువ్వు ఈ రాతికి పూజ చేస్తున్నావు, సాక్షాత్తు ఈశ్వరుడే, సాక్షాత్తు పరమేశ్వరుడే, రక్త మాంసాలతో ఉన్న దీనుడు ఆయన గురుమూర్తంలో ఉన్నాడు, ఆయనకి సేవ చెయ్యి తరిస్తామని ఎవరో చెప్పారు. ఒక మహాత్ముడు మన యొక్క ఒక జస్ట్ అలా నిర్మలంగా చూస్తే చాలండి మన వాసనలన్నీ ఒకసారి బయటకు వచ్చారు. ఒక మహాత్ముడు యొక్క చూపు చాలు. ఆత్మకింత శక్తి ఉన్నది బుద్ధి గ్రహించడానికైనా తత్పురుషుల సహవాసం ఉండాలి. గట్టి గ్రహించాలి. మనం ఏం చేస్తున్నాం, మనం అందరం చేసేది ఏంటి, మనం చేసే ప్రయత్నం మానేస్తాం, ఈశ్వరుడు నువ్వు మోక్షం ఎందుకు ఇవ్వని అడుగుతాం. ఈశ్వరుడు ఏం చెయ్యాలో మీరు చెబితేనే కానీ తెలియదా? ఒకసారి రమణ మహర్షిని ఎవరు అడిగారట, అంటే శివుడికి రాముడికి కృష్ణుడికి జ్ఞానం ఉందా అని. అప్పుడు రమణస్వామి చెప్పారట, ఏ శివుణ్ణి స్మరిస్తా అంటే, ఏ రాముణ్ణి స్మరిస్తా అంటే, ఏ కృష్ణుని స్మరిస్తా అంటే మనకి జ్ఞానం కలుగుతాడో, ఏ దేవుణ్ణి స్మరిస్తా అంటే మనకి జ్ఞానం కలుగుతాడో, ఆ దేవుడికి జ్ఞానం లేకుండా ఉంటాడా? మనం చేయవలసిన పని మనం మర్చిపోతున్నాం, ఈశ్వరుడు చేసే పని మనం డిమాండ్ చేస్తున్నాం. ఇదే ఒకసారి గణపతి శాస్త్రి గారితో భగవాన్ చెప్పారు, నీ భారం అంతా ఈశ్వరుడి మీదది, నీ భారం పెరిగిపోతుంది, నీ భారం ఈశ్వరుడు మాట, ఈ ప్రపంచం యొక్క బరువు మూసేవాడు నీ ఒక్కడ బరువు మొదలు. అందుచేత నీ ఒక్కడ బరువు మొదటినే కాదు, ఆయన నీ గురించి ఏ పని చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో, ఎక్కడ చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎప్పుడు ఏ ముహూర్తంలో నీకు జ్ఞానాన్ని కలగజేయాలో ఆయనకి నువ్వు జ్ఞాపకం చేయక్కర్లేదు, ఆయనకు తెలుసు. నీ భారం ఈశ్వరుడి మీద వెయ్యి, నీ పని అంతా ఈశ్వరుడు చూస్తాడు. నువ్వు ఫస్ట్ క్లాస్ లో ప్రయాణం చేసే ప్యాసింజర్ అయ్యా, స్టేషన్లు లెక్కెట్టుకుంటావంట. ఫస్ట్ క్లాస్ లో ప్రయాణం చేసే ప్యాసింజర్ ఫలానా స్టేషన్ లో దూతాన్ని గార్డుతో చేస్తే సరిపోతున్నట్టు. వీడికి నిద్ర పోయినా పర్వాలేదు, గార్డు వచ్చి జ్ఞాపకం. భారం అనేది జీవలక్షణం. జీవి సుబ్రహ్మణ్య గారు భార్య పోయారు, ఆయన ఎడపల్లి కాలేజీ ప్రిన్సిపాల్. భార్య పోయిన తర్వాత సార్ భగవాన్ దగ్గరికి వచ్చారు, నా భార్య గురించి బెంగ తెచ్చుకున్నాను, భార్య జ్ఞాపకం వచ్చిన పిల్లలు దుఃఖం వస్తుంది అని చెప్పారు సుబ్రహ్మణ్య గారు. సరే సరే అన్నారు భగవాన్. ఆ రాత్రి ఆ చనిపోయిన భార్య కళ్ళలోకి వచ్చింది. మరుసటి రోజుని భగవంతుడు చెప్పారు, ఏమని చెప్పారు, రాత్రి నా భార్య కళ్ళలో కనిపించానండి అని మళ్ళీ దుఃఖపడుతున్నారు. ఇది ఏమని సుబ్రహ్మణ్య గారు, ఈ దేవత్వాన్ని జీవలక్షణాన్ని ఎలా భరిస్తున్నారు? నిన్నేమో కనపడలేదని ఏడ్చారు మీ భార్య, ఇవాళ ఏమో కనిపించిందని ఏడుస్తున్నారు. కనిపించకపోతే ఏడు, కనిపిస్తే ఏడు, ఇది జీవలక్షణాలు. ఏమని సుబ్రహ్మణ్య గారు, ఈ జీవలక్షణాన్ని ఎలా మోస్తున్నారు మీరు? ఈ జీవత్వం ఎంత బరువైనది, ఈ జీవత్వం ఎంత భారమైనది, ఈ మూత ఎలా మోస్తున్నారు మీరు? గురుమూర్తిలో కూర్చున్నారు. కొంతమంది ఏమనుకున్నారంటే, ఎక్కడ డ్రామాల్లో వెళ్ళిపోయాడని, ఎక్కడ నాటకాల్లో వెళ్ళిపోయాడని, ఏంటి ఇంటికాడి పారిపోయాడు కదండి. అంతేకాని ఇతనికి భక్తి ఉండే పారిపోయాడు, ఇతను సిద్ధులు అవుతాడని ఎవరికి తెలియదు. ఇంక నేను చెప్తున్నాను, అతను భక్తి ఉన్నా లోపల రహస్యంగా అట్టే పెట్టుకున్నాడు, కానీ పబ్లిసిటీ అక్కర్లేదు అని. అందుకే రామస్వామి కూడా చెప్పారు, తర్వాత మీ పేరుని పత్రిక పెడతామని ఎవరో చెబితే రియాలిటీ మిగిలిస్తున్నావు టామ్ టామ్ అన్నారు. సత్యానికి అటువంటి చాటింపులు అక్కర్లేదు అని. గురుమూర్తంలో 19 నెలలు ఉంటే అప్పుడు ఇంటికాడ తెలిసింది ఫలానా చోట ఉన్నారు. తర్వాత గురుమూర్తం కానించి పౌలకుండ్రు, ఆ పౌలకుండ్రులో ఉండగా తల్లి వచ్చి ఏం చేసింది, మిఠాయి పొట్లం, కారపూస పొట్లం, ఈ పొట్లాలన్నీ తీసుకు తగ్గ పెట్టి ఈ పొట్లాలు చూసి ఇంటికి వచ్చేస్తాడు. తెలుసుకునే బుద్ధి మనకు లేకపోతే, ఆ తెలుసుకునే సంస్కారం మనకు లేకపోతే, మన పక్కన మహాత్ముడు కూర్చున్నాడు ఎవడో మనకు తెలియదు. నాలో మంచితనం లేకపోతే, నేను ఒక మంచివాడితో 100 సంవత్సరాల స్నేహం చేసినాడు మంచితనం నాకు తెలియదు. ఏం చేద్దా, తెలుసుకునే బుద్ధి నాకు లేదు, నేనేం చేస్తాను? సోదర మహాశైలారా, ఎవరైతే పరిసరాలను అతిక్రమించలేడు, ఎవరైతే పరిసరాలను అధిగమించలేడు, వాడు మహాత్ముడు కాలేడు, వాడు ఋషిని కాలేడు, వాడు సత్యాన్ని దర్శించలేడు. మనం పరిసరాలకు బానిసలు, మనకు ఆ జ్ఞానం వచ్చేది. మీరేమనుకుంటారా, నేనేమనుకుంటాను, మీరనుకుని ఈ బాపతకు ఆ జ్ఞానం కలిగింది. ఈ అనుకోటాలు ఏమిటండి, అనుకోటాలు ఏమిటి? దాన్ని నలుగురి మెచ్చుకుంటారని అంటే ఈ పని చేయమంటారు. నలుగురిని మెచ్చుకోవటం ఏంటి, ఈశ్వరుని మెచ్చుకోవాలి, నలుగురిని మెచ్చుకోవాలి. ఈ నలుగురు ఎవరో మెచ్చుకోవటం, 4 అహంకారాలు మెచ్చుకోవాలన్నమాట. ఈ సృష్టి అంతా కూడా ఒక నీటి బుడగతోటి సమానం. జ్ఞానం నీటి బుడగతో సమానం. ఆయన ఎక్కడున్నాడో తెలియదు, ఆయన అవస్థ మనకు తెలియదు. మిఠాయి పొట్లను ఆకర్షిస్తుంది అనుకుంటాను అలాగమ్మ. అప్పుడు ఏడుస్తుంది ఇంటికి రమ్మని. నువ్వు పెళ్లి చేసుకోవద్దు, ఇంటికి వచ్చాయి, నేను టైంకి కాఫీ ఇస్తాను, టైంకి అన్నం పెడతాను, నువ్వు కృష్ణారామ అనుకోవచ్చు, నువ్వు జపం చేసుకోవచ్చు అని చెబుతాను. అక్కడ వినేవాడు లేడు, అక్కడ స్మరించేవాడు లేడు, అక్కడ జపం చేసేవాడు లేడని ఈ అమ్మకి తెలియదు. ఆ కన్నా ఏడ్చింది, ఏమి మాట్లాడి ఏమి చెప్పడం లేదు, నువ్వు అవునంటం లేదు, ఆదంటం లేదు, ఉన్నమంటం లేదు, పొమ్మంటం లేదు. ఒకసారి నాకు అనిపిస్తుంది రమణ స్వామి మానవుడు రాక్షసుడా అని. తల్లి అలా రోధిస్తే అలాగే మౌనంగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు అప్పుడు, ఎవరో మనబోటు ఎవరో అక్కడ ఉంటే వాళ్ళు చెప్పారట, మీ తల్లి అంత బాధపడుతున్నారు కదా, నోటితోటి చెప్పడానికి మీకు ఇష్టం లేకపోతే పలక మీద రాసి వచ్చుంటారు. అప్పుడు పలక కనకానికి ఇస్తే అప్పుడు రాసి ఇచ్చాడు. మొట్టమొదటి చెప్పిన మాటలు రమణ స్వామి. ఇది జాగ్రత్త కదనండి, ఇది అర్థమైతే అందరికీ దుఃఖం ఆడిపోతుంది, ఎవరికి దుఃఖం అనేది రాదంక. దుఃఖం ఆడిపోతుంది, ఎక్కడ దుఃఖం లేదో, ఎక్కడ భయం లేదో, ఎక్కడ ఆందోళన లేదో, అక్కడికి మీరు లేచి కూర్చుంటారు. మీరు వాక్యం కనుక మీకు అర్థం, పరమేశ్వరుడు జీవులను వారి వారి ప్రారంభం అనుసరించి ఆడిస్తున్నారు. జరగవలసినది జరిగే తీరు, జరగరానిది ఎవరు ఎంత ప్రయత్నం చేసినా జరుగునే జరగదు. ఇది సత్యం. అంచేత ఊరక ఉండటం ఉత్తమం. మనం ఊరకుండా ఎక్కడ ఉంటాం, అహంకారం ఊరుకుంటుందా? నూతిలో నీళ్ళు ఊరినట్టు మనం ఊరతానంటాం. ఏ తలంపు లేని టైం ఎవరికైనా ఉందండి, మనస్సులో అస్తమాలు గొడవలు ఊరతానంటది. నన్ను ఏం చేయమంటారు, నాకు ఒక భక్తుడు వచ్చిన దారిని వెళ్ళి అన్నాడు. ఏమనోడండి, వచ్చిన దారిని వెళ్ళిపోతున్నాడు. వచ్చిన దారిని వెళ్ళటం అంటే ఏంటి, మనకు నిర్దట్లో అహం ఉంటుంది, అహం వృత్తి ఉండదు. వచ్చిన దారిని వెళ్ళమంటే భగవాన్ చెప్పింది అర్థం ఏంటంటే, మనకి నిర్దట్లో అహం ఉంటుంది కానీ అహం గుర్తు ఉండదు. జాతి గొడవ, కులం గొడవ, మతం గొడవ, దేశం గొడవ, రంగు గొడవ, లింగం గొడవ, దేవుడు గొడవ, భక్తి గొడవ ఏమీ లేదు. ఏమి లేకుండా నిద్రలో ఉన్నాం, ఏ గొడవ లేకుండా హాయిగా సుఖంగా ఉన్నాం. అక్కడ కూడా అహం ఉంది కాబట్టి ఈ గొడవలు ఏమీ లేనప్పుడు కూడా అక్కడ ఉన్నాం. ఉన్నాం కాబట్టి మీరు వచ్చాక రాత్రి నాకు బాగా నిద్ర పట్టిందని అంటున్నాం. ఎవరో చూడకపోతే ఎవరు చెబుతున్నారు బాగా నిద్ర పట్టిందని. నేను శృంగార విషయం వెళ్ళానండి, అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆలయములో ప్రసంగం, భగవాన్ గురించి చెప్పే ప్రసంగం విన్నా అని మీరు వింటే చెబుతున్నారా వినకుండా చెబుతున్నారా? మీరు చూసి చెబుతున్నారా మీరు చూడకుండా చెబుతున్నారా? అలాగే నిద్రలో నాకు బాగా నిద్ర పట్టిందన్న సంగతి మీలో ఎవరో చూచి ఉండి చూసి చెబుతున్నారో చూడకుండా చెబుతున్నారు? మీలో ఒకడు ఉన్నాడు, వాడు చూస్తున్నాడు. మనకి మెలకు వచ్చింది, మళ్ళీ మన సంసారం, మన పిల్లలు, మన పొలాలు, మన బ్యాంకులు, మీ గొడవలు వచ్చేస్తుంది మరి. అప్పుడు భగవాన్ ఏం చెప్పారంటే, మరి రాత్రి నువ్వు నిద్రలో ఉన్నావు కదా, అప్పుడు ఏ గొడవలు లేవు కదా, ఇప్పుడు ఎన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి అంట. రాత్రి నిద్రలో అహం ఉంది, వృత్తి లేదు. రాత్రి నిద్రలో అహం ఉంది, అహం వృత్తి లేదు. నువ్వు మెలకు రాగానే అహం వృత్తి వస్తాను. అహం వృత్తి అంటే అంటే నేను ఈ దేహానికి పరిమితమైన భావన, అహం వృత్తి వస్తాను. నేననే తలంపు రాగానే మిగతా గొడవలన్నీ వచ్చి పడుతుంటాను. అంటే ఈ అహంవృత్తి ఎక్కడి నుంచి వచ్చింది? అహంకారం నుంచి వచ్చింది. అహంవృత్తి అంటే అహంకారమే, మనస్సే. ఈ మనస్సు ఎక్కడ పుడతాందో ఈ మనస్సు కనుక గ్రహింపైతే ఆ మనస్సు పుట్టి చోటుకి వెళుతుంది. అదే వచ్చిన దారిని వెనక్కి వెళ్ళటం. అంటే భగవాన్ ఏం చెప్పారంటే, మనస్సు ఎక్కడ పుడతాందో చూడు, ఈ మనస్సు ఎక్కడ పుడతాందో చూస్తే మనస్సు ఇల్లు అక్కడ కలుస్తుంది, మనస్సు ఇల్లు అక్కడ నిలబడుతుంది, మనస్సు ఇక్కడ లయమవుతుంది. అదే తపస్సు అని. మనస్సు ఎక్కడ పుడతాందో చూడాలంటే ఆ పుట్టిన చోటు మనస్సుకు గ్రహింపవాలి. ఇక్కడ లాగిస్తుంది, ఆ పుట్టిన చోటు మనస్సు కనుక గ్రహింపైతే ఆ పుట్టిన చోటుకి ఇలా తిరుగుతుంది, అంటే అంతర్ముఖం అవుతుంది. ఏ మనస్సుకైతే ఆ మనస్సు పుట్టిన చోటు గ్రహింపైందో అటువంటి మనస్సు మటుకే మనస్సు యొక్క పుట్టిన చోటుకు వెళ్తుంది. దానికి గ్రహింపకపోతే మటుకే వెళ్ళదు. ఈశ్వరుడు జీవులను వారి వారి ప్రారంభమును అనుసరించి ఆడిస్తున్నాడు. జరగవలసింది జరిగే తీరు, జరుగు రానిది ఎవరు ఎంత ప్రయత్నమో చేసినా జరుగునే జరుగదు. ఇది సత్యం. ఓరక ఉండటం ఉత్తమం అని చెప్పారు. ఇది నోటితోటి నేను చెబుతున్నాను, చెవులతోటి మీరు వింటున్నారు. ఈ చెప్పే నాకు అర్థమైతే నాకు దుఃఖం పుట్టదు, విన్న నీకు అర్థమైతే నీకు దుఃఖం అనేది రాదు. జరిగే ప్రతి సంఘటన ఈశ్వర సంకల్పం ప్రకారమే జరుగుతుందని నా బుర్రకు అర్థమైతే దుఃఖం ఎందుకు? మనం అనుగ్రహించవలసినటువంటి కర్మ అంతా పూర్తి అయిపోయిన ఒక శకన కూడా దేహం నిలబడదు, పడిపోతుంది. ఈ మాటలు విండి సరే, తల్లి అక్కడి నుంచి వెళ్ళిపోయి రమణస్వామి అక్కడి నుంచి విరుగుపాక్ష గుహకి వెళ్ళారు. అనేక మంది మహాపండితులు వచ్చేవారు, అలాగే గణపతి శాస్త్రి గారు కూడా వచ్చారు. గణపతి శాస్త్రి గారు మన తెలుగు గొప్ప పండితుడు, గొప్ప తపస్సు చేసినటువంటి వ్యక్తి. మొట్టమొదటిసారి రమణస్వామి దగ్గరికి వచ్చేటప్పుడు రమణస్వామి విరుగుపాక్ష గుహ బయట ఒక రాయి మీద కూర్చుని సూర్యుడి వంకాయ అక్కడే కూర్చుందా చూస్తున్నారు. అప్పుడు గణపతి శాస్త్రి గారు అడిగారు, ఎన్నో పుస్తకాలు చదివాను, ఎన్నో యాత్రలు చేశాను, ఎన్నో యజ్ఞాలు చేశాను, ఎన్నో యాగాలు చేశాను, ఎన్నో మంత్రాలు జపించాను, ఎన్నో తపస్సులు చేశాను, కానీ నేను గురించి నాకేం తెలియదు. అప్పుడు భగవాన్ అలాగే చూసి కొంతకాలం చూడటం అంటే ఈ చర్మ చిక్షుడితో చూడటం కాదండి, ఈ మాంసం కళ్ళుతో చూడటం కాదండి, అది ఆ చూపు, అది జ్ఞానానికి సంబంధించిన చూపు. మన మనస్సుని కెలికి, మన హృదయాన్ని కెలికి, మనం మోక్షం పొందటానికి అభ్యర్చే విషయాలన్నింటినీ బయటికి తీసి, బయటికి లాగి, వాటిని హతమార్చి చూపు. అది జ్ఞానంతో చూసే చూపు, అది ప్రేమమయ దృష్టి. మనస్సుకి భేదం ఉంది కానీ ఆత్మకి భేదం ఉంది, మనస్సుకి ద్వైతం ఉంది కానీ ఆత్మకి ద్వైతం ఉంది. ఈ జాతి మత కులాలు ఏమీ మనస్సుకే, ఆత్మకి ఏమీ లేదు. మానవుడు పెట్టుకున్న అడ్డులన్నీ మనస్సు కల్పించినయే కానీ ఆత్మకి ఏమీ లేదు. అది జ్ఞానంతో చూసే చూపు, మనస్సుతో చూసే చూపు కాదు, ఆత్మ చూపు. అప్పుడు గణపతి శాస్త్రి గారు చూడు భగవాన్ అంటారు, నెమ్మదిగా ఈ నేను నేను అనే భావన ఎక్కడి నుంచి వస్తుందో చూడు, ఈ నేను నేను అని అంటున్నావు ఆ తలాంపు ఎక్కడి నుంచి వస్తుందో చూడు. అహమయం కుతో భవతి సిన్మతః అయిపతత్యహం నిజ విచారణం. ఈ నేను నేను అనే తలంపు, ఈ నేను నేను అనే భావన
ఈ నేను నేను అని ఆలోచన ఎక్కడి నుంచి వస్తున్నదో, ఏ మూల నుంచి వస్తున్నదో, ఈ దేహంలో ఏ ప్రాంతంలో నుంచి ఏ పరిసరంలో నుంచి వస్తుందో, పుచ్చిళ్ళని విడిచిపెట్టి అత్తవరింటికి ఎవరు వస్తా ఉందో, నేను నేనని హృదయాన్ని విడిచిపెట్టి శిరస్సులోకి వచ్చి దయ్యం లేదా ఎవరు ఆడిస్తున్నారో,
దాని చిన్నత వెతకవయ్య మహానుభావుడా, చీకటి ఉంది, చీకటి ఉంది, చీకటి ఉంది, అవి ఎన్ని జన్మలు జోడిస్తావు, ఎన్ని రోజులు విలపిస్తావు, ఎన్ని లోకాల తిరుగు రోజిస్తావు, ఎందుకు రోజు చీకటి ఉంది, చీకటి ఉంది అని బాధపడే బదులు ఓ దీపాన్ని వెలిగించుకో, చీకటి పోతుంది అంటున్నాడు రమణస్వామి. ఈ హృదయాన్ని విడిచిపెట్టి నేను నేను తలంపు విజృంభించి నీ శిరస్సుని దెయ్యంలాగా పట్టుకుని ఆడిస్తాను అంచేత ఆ నేను వెతుకు, ఆ మనస్సుని వెతుకు, ఆ జీవుని వెతుకు, అహంకారాన్ని వెతుకు, అది లోపలికి దిగు, లోపలికి చూడు, లోపలికి చుట్టూ నేర్చుకో, చూచావు సరిపోతుంది, ఈ బాహ్య దృష్టి జన్మ 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 జన్మల నుంచి బయటకు చూస్తున్నావు, జన్మ జన్మల నుంచి బయటకు వెతుకుతున్నావు, బయట ఏమీ లేదు, లోపల ఉంది, నీ లోపల ఉంది, నీ మనసుతో నీ బుద్ధితో లోపలికి చూడటానికి ప్రయత్నం చెయ్యి, అహమయం కృతే భవతి చిన్నవత వెతుకు వెతుకు, అలా మనసు యొక్క మూలాన్ని మనసు యొక్క స్వరూపాన్ని అలాగే వెతగ్గా 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 అది దాని మూలానికి అది పుట్టిన చోటికి అధిపత్యహం ఈ నేను నేను అది పడిపోతుంది అక్కడ. ఎప్పుడైతే మనస్సును వెతకడం మొదలు పెట్టావో మనస్సు పడిపోతుంది, ఎప్పుడైతే ఈ నేను వెతకడం నువ్వు ప్రారంభించావో ఆ నేను పడిపోతుంది. నేను పడిపోయిన తర్వాత ఈ ద్వంద్వాల మధ్యన తిరుగుతున్న నేను, ఈ రాగ ద్వేషాల మధ్యన తిరుగుతున్న నేను, ఈ కర్మ క్రోధాల మధ్య తిరుగుతున్న నేను, ఈ జన్మ మరణాల మధ్యన తిరుగుతున్న నేను, ఈ శవాలను మోస్తున్న నేను, ఈ స్వర్గానికి నరకానికి మధ్యన తిరుగుతున్న నేను, దేహానికి దేహానికి మధ్యన తిరుగుతున్న నేను, దేహాంతరంలోకి ప్రయాణం చేస్తున్న ఈ లోకాంతరంలోకి ప్రయాణం చేస్తున్న నేను ఒక్కసారి పడిపోయి నిజమైన నేను ఆ పరబ్రహ్మ స్వరూపం నేను నేనని విడుగుతుంది అయ్యా. ఈ అహంకారం పడిపోయిన తర్వాత అది పొందాలి, ఆ స్థితిని నువ్వు పొందాలి, అదే సత్య వస్తువు, ఆ సత్య వస్తువుని ఎవరైతే తెలుసుకుంటున్నాడో వాడే సిద్ధిని పొందాడు, మిగతా సిద్ధులని సిద్ధులు కాదు, ఎవరైతే సత్యాన్ని తెలుసుకున్నాడో వాడే సిద్ధిని పొందినట్టు అంటున్నాడు రమణస్వామి. అంటే నీకు వెతకండి లోకాన్ని కాదు మీరు వెతికి. సోదర మహాశైలరా, మనం చేసేదంతా లోక విచారణ కానీ ఆత్మ విచారణ అనుకుంటున్నాం, మనం చెప్పుకునే ఎన్ని గొడవలు లోకం గొడవలు కానీ ఆత్మ గురించి చెప్పుకుంటున్నాం అనుకుంటున్నాం, మనం ఎన్నడో ప్రకృతి వైపుకు ప్రయాణం చేస్తున్నాం, లోకం వైపు ప్రయాణం చేస్తున్నాం, జన్మ మరణం ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం, అజ్ఞాని వైపుకు ప్రయాణం చేస్తున్నాం, ఆ రోజు కలిగి చీకటి లోకాలకు పోతున్నాం, మనం చేసేది లోక విచారణ కానీ ఆత్మ విచారణ కాదు, మనం లోకాన్ని వెతుకుతున్నాం, దేశంలో వెతుకుతున్నాం, బయట జరిగే ప్రకృతి కూడా వెతుకుతున్నాం కానీ ఆత్మని వెతకడం లేదు, ఆత్మ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. నేను భగవంతుడి మీద ప్రకృతిని వెతకట్టడం కాదు, మీరు మనస్సుని వెతుకు. సోదర మహాశయ మీరు ఏ దేవుణ్ణి స్మరించండి, ఏ భజన చెయ్యండి, ఏ పారాయణం చెయ్యండి, ఈ మనస్సుని ఎవడు పరిష్కారం చేయలేదు. నా మనస్సు అనే సమస్యను నేను పరిష్కారం చేసుకోలేదు, మీ మనస్సు అనే సమస్యను మీరు పరిష్కారం చేసుకోలేరు. ఎన్ని చదువులు చదివినా, ఎన్ని మీకు ఆస్తులు ఉన్నా సరే, ఎవడు తన మనస్సును తాను స్వాధీనం చేసుకోలేదు, తన మనస్సును తాను పరిష్కారం చేసుకోలేదు. ఈ ఒక్క మాట మీరు శ్రద్ధగా వినండి. మీ మనస్సు యొక్క మూలం మీ మనస్సుకు తెలిసే వరకు మీ మనస్సు మీకు దుఃఖం తీసుకొస్తూ ఉంటుంది, మిమ్మల్ని పీడిస్తూనే ఉంటుంది. నా మనస్సు యొక్క సోర్సు, నా మనస్సు యొక్క మూలం నాకు అర్థం అవ్వాలి. నా మనస్సు యొక్క మూలం నాకు అర్థమైతేనే కానీ నా మనస్సు పడిపోదు. ఇది అర్థమయ్యే వరకు ఏ దేవుడు మీకు సహాయం చేయలేడు. మీ మనస్సు యొక్క మూలం తెలియాలి దానికి, మీ మనస్సు యొక్క సోర్స్ కనుక దానికి తెలిస్తే మనసు మీ మనస్సు పడిపోదు. అప్పుడు ఇంకా దుఃఖం మీరు విడిచిపెట్టారు, అది కడసారి జ్ఞానం. అప్పుడు ఇంకా ప్రకృతి మీ జోలికి రాదు, ఇంకో ఉపాధి లేదు. మహాత్ము యొక్క సహవాసం దీనికే, నా మనస్సు యొక్క మూలాన్ని తెలుసుకోవడం కోసం వాళ్ళ సహవాసం నాకు ఉపయోగపడుతుంది. అందుకే సహవాసం చేయమంటారు. ఉపవాసం కంటే గొప్పది సహవాసం. ఆ సహవాసం వల్ల నా మనుల మూలం నాకు తెలుస్తుంది. ఎవరికైతే మనుల మూలం తెలిసిందో వాడికి మనుల నాశనం అవుతుంది. మన మనుల నాశనం ఎవరికైతుందో వాడు యువతి అవుతాడు. మనుల నాశనం కాకుండా ఎవడు యోగి కాలేదు. సోదర మహాశైలరా, ఎవడ హృదయానికైతే జ్ఞానం యొక్క స్పర్శ తగిలిందో ఆ మహాత్ముడు చూపు చాలుంది. మన ప్రయత్నం వల్ల పోగొట్టుకున్నది తక్కువ ఉంటుంది, ఈశ్వరానుగ్రహం వల్ల గురువు అనుగ్రహం వల్ల పోగొట్టుకున్నది ఎక్కువ ఉంటుంది. అసలు ఈశ్వరానుగ్రహం కనుక మనకుంటే, గురువు అనుగ్రహం ఉంటే ఎన్ని కష్టాలు మనకున్నా సరే వరదలు దొంగలు కొట్టుకుపోయినట్టు మన జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా సరే అది కొట్టుకుపోతాయి. మీరు సంసారంలో అనేక కష్టాలు ఉండొచ్చు. ఆ ఈశ్వానుగ్రహం అనే గండం మీ హృదయంలో ఉంటే, ఆ భక్తి అనే గండ కనుక మీ హృదయంలో ఉంటే, మీకులో దొంగలు ఎలా కొట్టుకుపోతాయో మీ కష్టాలు నీ భక్తి అనే గండలు కొట్టుకుపోతాయి. ఉన్నా సరే మహాత్ముడి సేవ చేయటం కూడా సామాన్యం కాదు. పరమస్వామితో ఆయన అనేక సార్లు చెప్పాడు, సమస్వామి మీ దారిని చూసుకో, ఇద్దరం అడుక్కునే వాళ్ళమే, మళ్ళీ నువ్వు అడుక్కుని ఆలోచి పెట్టినట్టు నేనేదో నేను భిక్ష నేను చేసుకుంటాను, నీ భిక్ష నువ్వు చేసుకో అంటే. అప్పుడు పల్లి ఏమన్నా అంటే, మనిషిని విడిచిపెట్టి మేడ ఉంటుందా, ఆవుని విడిచిపెట్టి దూడ ఉంటుందా అన్నాడు. నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నావు, నన్ను ఆవుని విడిచిపెట్టి దూడ ఉంటుందా, అలాగే నేను విడిచిపెట్టి నేను ఉండగలనా. పళనిస్వామి విరూపక్ష గౌరవం ఉండగానే భగవాన్ స్కందాశ్రమానికి వెళ్ళారు. పళనిస్వామి దేహాన్ని విడిచిపెట్టినప్పుడు దగ్గర ఉండి అనేక సంస్కారాలు పోవటం కోసం సహాయం అందించారు. ఈ మాయ అంత తొందరగా విడిచిపెట్టదు. ఎంత చిన్న కోరుకున్నప్పటికీ పెద్దదై చూపిస్తున్న మనకు మరణించే టైంలో జ్ఞాపకం ఉంచుకోండి. పళనిస్వామికి అంత తపస్సు చేసిన వాడికి, అంత యోగాభ్యాసం చేసిన వాడికి, అంత వైరాగ్యం చేసిన వాడికి అతనికి రేపు మరణిస్తాడని ఎవరో తీసుకొచ్చి మామిడి పండు ఇచ్చారు పళనిస్వామి. ఆ మామిడి పండు తింటే ఇతను రోగం పెరుగుతున్నారు, రోగం అటువంటి, కానీ మామిడి పండు తినాలనుకుంటున్నాడు. ఇతనికి జ్యాసంతం ఆత్మ మీద లేదు, అరుణాచలేశ్వరుడి మీద, మామిడి పండు మీద ఉంది. లోపల అజ్ఞానం ఉన్నంత కాలం, లోపల మాయ ఉన్నంత కాలం మనకి ఈ లోకాన్ని చూసి భ్రాంతి పట్టడం మనం మానం. ఆ మామిడి పండు తినడానికి సిద్ధం అవుతున్నాడు. అంతలో రమణస్వామి వస్తాడు. ఈ మామిడి పండు దెబ్బడబడి దాచేసుకుంటాడు లోపలికి. అంటే తీరా వస్తే మన గురువు గారికి ఇవ్వాలన్నా తినాలి ఉంది పాప ఇంటికి. పులి నోట్లో పడ్డ చెయ్యి అయినా బయటికి తీసుకొచ్చింది. దాని గురువు యొక్క అనుగ్రహంలో పడ్డవాడు ఎక్కడికి వెళ్తాడు? ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చున్న తర్వాత అప్పుడు రమణ మూర్తి అంటున్నారు, ఎవరికి పళనిస్వామి ఇక్కడ మామిడి పండు వాసన వస్తాను అంటే. అప్పుడు పళని అంటారు, మామిడి పండు ఇక్కడ లేదు. ఎవరు ఈశ్వరుడు ముందు చెబుతున్నాడు, ఇప్పుడు అప్పుడు నిజం చెప్పేసింది కదా మామిడి పండు స్వామి గూట్లో ఉందని. అంటే తీరా మామిడి పండు ఉందంటే ఏమని అడుగుతాడు ఆయనకి? ఈ విడిచిపెట్టి స్వామి అయినా ముందు ఎక్కడన్నా తెలుసును కూడా చెయ్యి అక్కడ వేయకుండా మొత్తం గజం పెట్టడం మళ్ళీ ఇక్కడ ఆఖరి దొరికింది అన్నాడు. పుణ్య స్వామి చూస్తుంటే రసం అంతా తాగేసి ఆ టెంక కూడా శుభ్రంగా నాకేసి బయటపడేసాడు. కారణం ఏంటంటే, ఆ మామిడి పండు తినొద్దని చెప్పిన తినేస్తాడు. ఆయనకు ఉన్న జబ్బుగా మామిడి పండు తినకూడదు ఆయన, వాడు గురువు. అంటే మన గురువు అనేవాడు మనకి ఏది మంచో అది చేస్తాడు, కానీ మన మెప్పు కోసం చేయడు వాడు గురువు. నీ చేతుడు 4 లక్షలు రాసి ఉందని ఒకసారి భగవాన్ని ఎవరో అడిగితే తరతరాలకి ఉపయోగపడే సందేశం ఇస్తున్నాడు. కాలక్షేపానికి రాసిందంటే స్నేహం చేసిన జ్ఞానితో స్నేహం చేయాలి, విరోధం పెట్టుకున్న జ్ఞానితో విరోధం పెట్టుకోవాలి. ఆరోపణలోనే ఈశ్వరుడు మనకి జ్ఞాపకం. యకమక్షరం నుండి నిరంతరం భాసతే స్వయం నిత్యతే కథం. అర్థం చేసుకునే హృదయాలు ఉంటే, తపని పడే మనస్సులు ఉంటే ఆ సందేశం చూడండి. ఎటర్నల్ ఎటర్నల్ శాశ్వతమైన సందేశం. సందేహాలను పోగొట్టేది సందేశం. దేనికైతే క్షరం లేదో, దేనికైతే నాశనం లేదో, ఏదైతే ఆత్మస్వరూపమో, ఏదైతే సత్యస్వరూపమో, ఏకమక్షరం అది ఉంటే ఇది నిరంతరం. నిరంతరము ఒక శకని కూడా విడిచిపెట్టకుండా, ఒక గడియ కూడా విడిచిపెట్టకుండా వృద్ధి నిరంతరము. నిరంతరము ఆల్వేజ్ 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 ఎల్లప్పుడు నీ హృదయంలో నేను నేను అని ప్రకాశిస్తాను. దానికి ఈ ఆకాశం మీద ఉన్న సూర్యుడు ఎక్కర్లేదు, మన చేతుల్లో ఉండే దీపాలు ఎక్కర్లేదు. ఆ వస్తువు నిరంతరము భాసతే స్వయం, తాను స్వయంగా తనంతర తానుగా వెలుగుతుంది. అటువంటి ఆత్మ గురించి, అటువంటి సత్యాన్ని గురించి మాటలతో నువ్వు ఎలా రాయగలం? అది కాలక్షేపానికి అడిగితే జాతికంత చిరకాలం కలకాలం ఉండి సందేశం రాశించు. స్కందాశ్రమంలో కొంతకాలం ఉన్నారు రమణ స్వామి. భగవాన్ అనివారట నాకేమి పేరు లేదు, వెంకటేశ్వరుని మా అమ్మ పెట్టుకో, బ్రాహ్మణ స్వామి అని ఊళ్ళో వారు పిలిచేవారు. భగవాన్ శ్రీరమణ మహర్షిని గణపతి శాస్త్రి గారు పెట్టుకున్నారు ఆ పేరు. నాకు పేరు ఆయన ఎవరు? పరబ్రహ్మ స్వరూపు. నీ చేతే కథ దాన్ని రాయటం అలాగే, దానికి పేరేమి? సోదర మహాశైలరా, ఇదే దీన్నే కనుక మన మననం చేస్తే మన మనసులోని విషం, మన హృదయంలోని విషం పెళ్లి ఉబ్బికి ఉబ్బికి లోపల ఉన్న విషాన్ని మన హృదయం బయటకు కక్కుతుంది. అప్పుడు మన జ్ఞానం 1922 కందాశ్రమం దిగు వచ్చారు రమణాశ్రమం ఏర్పడ్డ. ఆయన 1950 ఏప్రిల్ నెల 14వ తేదీ సాయంత్రం 8:47 శరీరం విడిచిపెట్టారు. కాశీలో మరణిస్తే ముక్తని, తిరువగిరిలో జన్మిస్తే ముక్తని, చిదంబరాన్ని దర్శిస్తే ముక్తని, అరుణాచలాన్ని స్మరిస్తే ముక్తని మనకు పురాణాల్లో చెప్పారు. సాక్షిలో మరణించడం కష్టమే. తెర వెళ్ళింది అక్కడ చావు వస్తున్నాయని చెప్పగలం. తిరువయ్యూరులో జన్మించడం అసలు మన చేతిలో లేదు. ఈ జీవుడు యొక్క కర్మను బట్టి ఈశ్వరుడు నిర్ధారణ చేస్తాడు ఏ తల్లి కడుపులో పుట్టాలో, ఎప్పుడు పుట్టాలో, ఎక్కడ పుట్టాలో. ఆ తల్లి అతనే సెలెక్ట్ చేసి మనకి తిరిగి జన్మను తీసుకోవచ్చు. మనం అస్వతంత్రులు కానీ స్వతంత్రులు లాగా నటిస్తాం, అజ్ఞానులు కానీ జ్ఞానులు లాగా నటిస్తాం. 1950 సంవత్సరంలో ఆయన శరీరాన్ని విడిచిపెట్టారు. ఆయన శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఒక కాంతి పుంజం ఆకాశంలో ప్రయాణం చేసింది. ఒక కాంతి ఆకాశంలో ప్రయాణం చేసి అరుణాచలం శిఖరంలో కలిశాడు. ఆయన జ్యోతి స్వరూపు, ఆ లింగం కూడా జ్యోతిర్లింగం. అరుణాచలేశ్వరుడే ఆ గిరే ఈ మానవ రూపం ధరించి రమణ రూపంలోకి వచ్చింది. జ్ఞాని యొక్క బంధువు కాదు మనం జ్ఞాని అవటానికి ప్రయత్నించాం. ఆయన గొప్పవాడైతే మనకు కలిసి వచ్చింది అంటే నువ్వెవరో నువ్వు తెలుసుకో, నువ్వెవరో నీకు తెలిస్తే అప్పుడు నీ స్వరూపం నీకు తెలుస్తుంది. నువ్వెవరో నువ్వు తెలుసుకోవడానికి ఈ లోకంలోకి వచ్చింది. మన ఈ లోకంలోకి వచ్చింది మొదటి పని చివరి పని ఇదే, నేను ఎవరినో నేను తెలుసుకోవడానికి లోకంలోకి వచ్చింది. వచ్చిన పని మర్చిపోయాం, ఇదే మాయ. మాయ అంటే ఏం లేదు, మనం ఏ పని మీద అయితే వచ్చామో ఆ పని మర్చిపోయాం. ఈ చివరిసారిగా చెబుతున్నాను మీకు, కడసారి కానీ వేరు లోకం గొడవలైతే నిరంతరం స్మరిస్తున్నాము. అవి విడిచిపెట్టమా మన మనస్సును అడిగితే అలవాటు పడుతుంది, భయం వేస్తుంది మనకి. విషయాలు విడిచిపెడితేనే కానీ మన ఆత్మని చింతించలేదు. మనస్సు ఒకే పని చేస్తుంది, ఆత్మనైనా చింతిస్తుంది, లోకంలో విషయాలైనా చింతిస్తుంది. ఇప్పుడు లోకంలో విషయాలే మన మనసు చింతిస్తాను, లోకంలో ఉన్న విషయాలు చింతించడం మానవుంటే దాన్ని భయం వేస్తాం. అంటే భయం పోవాలంటే మనకి ధైర్యం కావాలి. అటువంటి ధైర్యాన్ని మన అందరికీ ప్రసాదించమని రమణదేవిని ఒకసారి ప్రార్థిస్తూ, ఏ శ్రద్ధ వల్ల మనకు జ్ఞానం కలుగుతుందో ఆ శ్రద్ధని మీరు సంపాదించుకోండి. మన ఇంట్లో ఉన్న మనుషులు మనకు సహాయం చేయరు దేవుణ్ణి తెలుసుకోవడానికి, మన హృదయంలో ఉన్న శ్రద్ధే మనకి సహాయం చేస్తుంది. ఎవరు కాదన్నా, ఎవరు వద్దన్నా, ఇంటికాడ నీకు ఎన్ని పనులున్నా నీ శ్రద్ధే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి అంచేది. మనలో ఉన్న సత్య వస్తువుని తెలుసుకోవడానికి ఎవరు మనకు సహాయం చేసేది, నీకున్న శ్రద్ధ సహాయం చేస్తుంది. మీరందరూ జ్ఞానులుగా, ఋషులుగా, యోగులుగా మిమ్మల్ని అందరినీ పరమేశ్వరుడు తీర్చిదిద్దాలని, దుఃఖం యొక్క సంఖ్య లేని స్థితిలో, దుఃఖం యొక్క అంటూ లేని స్థితిలో, దుఃఖం అనేది ఎలా ఉంటుందో తెలియని స్థితికి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళమని, ఆ సత్యం వెళ్ళిపోతుంది నిద్రపోతున్న మనల్ని మేలుకొలకమని, మీ అందరి హృదయాల్లో సాక్షిగా ప్రకాశిస్తున్న పరమేశ్వరుడికి చేతులు జోడించి నా శిరస్సును ఒడిచి నా హృదయపూర్వక నమస్సులు ఆయనకి సమర్పించుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సుబ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మస్వరూపం బాగా తెలిసినవాడు. వన్ హూ నోస్ బ్రహ్మన్ వాడే సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యుడు బ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మస్వరూపం తెలిసినవాడు. సు అంటే బాగుగా తెలిసినవాడు సుబ్రహ్మణ్యుడు. వన్ హూ నోస్